ఇప్పుడు మనం అందరం కాశీలో ఉన్నాం. కాశీ అంటే ప్రకాశవనాలు. కాశీలో గంగా ఉంది, అరుణాచలంలో దివ్యం ఉంటుంది. కాశీలో గంగా నది మనల్ని పవిత్రం చేస్తుంది, అరుణాచలంలో కొండ మన పవిత్రం చేస్తుంది. అది పవిత్రోత్సవాలు అంటే తీర్థయాత్రలు, మహాత్ముల దర్శనం కానీ ఎంట్రీ చేస్తామంటే మనం శుద్ధి అవటానికి, మన బుద్ధిని శుద్ధి చేసుకోవటానికి. మన దుఃఖం సంతోషం రావటానికి, దుఃఖం రావటానికి బయట కారణాలపై సంబంధం లేదు. మన మనస్సు రైట్గా ఉంటే సంతోషంగా ఉంటాం. మన మనస్సు రాంగ్గా ఉంటే అశాంతిగా ఉంటాం. బయట గొడవలతో సంబంధం, కానీ మీకు ఎలా అనిపిస్తాం బయట గొడవలకి దీనికి సంబంధం ఉందే? మన మనస్సు రైట్గా ఉందనుకోండి, తేడా లేకుండా ఉంటే సంతోషం, శాంతి. మన మనస్సు రాంగ్గా ఉందనుకోండి, బయట పరిస్థితులు మనకు బాగున్నా అశాంతిగా ఉంటాం. మనస్సు రైట్గా ఉంటే బయట పరిస్థితులు మనకు ప్రతికూలంగా ఉన్నా శాంతిగా ఉంటాం. అంటే దేహాన్ని ఈరోజు మనం కానీ శరీరం కాశీలో ఉంటాం. ఇది మనం తెలివితేటలను బట్టి ఇక్కడ రాలేదు. మనం దేహం యొక్క ప్రారంభాన్ని అనుసరించి ఈ దేహాన్ని ఈశ్వరుడు ఇక్కడ తీసుకొచ్చాడు. ఇది మన తెలివితేటలను బట్టి వస్తాననుకుంటాం రకాలు. ఆ దేహాన్ని మనిషి చనిపోయే వరకు ఆ దేహాన్ని ఎక్కడ ఉండాలి, దానికి పెళ్లి ఎక్కడ అవ్వాలి, ఏ సంతోషాలు అనిపించాలి, ఏ కష్టాలు అనిపించాలి, అది ఏ అనుభవాలు పొందాలి, శరీరం ద్వారా మనసు ఏ అనుభవాలు పొందాలి, ఏ పాఠాలు నేర్చుకోవాలి, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆడు పొందవలసిన అనుభవాలు అయిపోయిన తర్వాత, ఆడు తినవలసిన ముట్టుకాయలు కూడా పూర్తి అయిపోయిన తర్వాత ఆ దేహం ఆ రోజులు చనిపోతుంది. కొంతమంది 100 ఏళ్ళు పొందుతారు, కొంతమంది 80 ఏళ్ళు పొందుతారు, కొంతమంది 50 ఏళ్ళు పొందుతారు. అది కూడా ఈశ్వర నిర్ణయాన్ని బట్టి లైఫ్ స్టైల్ కూడా నిర్ణయం వస్తుంది. రోగాలు అనేది ఇది ఒక వంపు మనకు. నిన్న చీఫ్ మినిస్టర్ గారు విమానం నడిపోయిన పైలట్ గారు తండ్రి, కొడుకు, తమ్ముడు వచ్చాడు. నాస్తికులు నాకు చూపించడం మొన్న 2009 కొన్ని అస్థికులు త్రివేణి సంఘంలో కలిపారు. నిన్నేమో కాశీలో గంగా నదిలో కలపడానికి వచ్చా. ఆ పైలట్ గారి తండ్రి గారు ఏమంటున్నారంటే, ఏమంటే మా అబ్బాయి అసలు ఆ రోజు డ్యూటీ లేదు, డ్యూటీ లేకపోయినా చీఫ్ మినిస్టర్ గారికి ఏదో ప్రయాణం ఉందని నమ్మన్నారు, డ్యూటీ లేదు అన్నారు. ఇవన్నీ మనం మీ అబ్బాయి ఎలాగా సమిష్టి ప్రారంభంలో సమిష్టిగా చనిపోతే దాని సమిష్టి ప్రారంభం అంటారు. 10 మంది కలిసి చచ్చిపోతే దాని సమిష్టి ప్రారంభం అంటారు. అంటే చనిపోయిన వాళ్ళందరినీ, చనిపోవాల్సిన వాళ్ళందరినీ అక్కడ ఫోన్ చేస్తాడు తీసుకోండి. అంటే మీ అబ్బాయికి ఆ రకంగా మరణం ఉంది. ఈశ్వర సంకల్పం అది మరి పైనుంచి కిందకి, కింద నుంచి పైకి ఎన్నిసార్లు తిరగేసుకున్నా ఏం ప్రయోజనం లేదండి. మనం జీవితంతో రాజీ పట్టడం మంచిదని చెప్పాను. మనం జీవితంతో రాజీ పడకపోతే రోజు అశాంతి. రాజీ పట్టడం నేర్చుకోవాలి. ఎంతో కొంత కాంప్రమైజ్ అవ్వాలి ప్రపంచంతో, జీవితంతో. ఈ శరీర ప్రపంచాన్ని ఏమంటారంటే కొంతమంది శరీర ప్రపంచం అంటారు, కొంతమంది ప్రపంచం అంటారు, శరీర ప్రపంచం అంటారు. నీకు శరీరం ఉంది కాబట్టి ప్రపంచం, నీకు శరీరం లేదు ప్రపంచం ఏంటి అసలు? శరీరం లేని వాడికి ప్రపంచం ఉందా? అసలు శరీరం లేని వాడికి ప్రపంచం ఉందా? ప్రపంచం లేదు. మనసు లేని వాడికి శరీరం ఉందా? శరీరం లేదు. నేను లేదు తలంపు లేని వాడికి మనస్సు ఉందా? మనస్సు లేదు. ఆ నేను తలంపు ఎక్కడి నుంచి వస్తాం లేదు? ఎక్కడైతే మన హృదయం, ఏ హృదయంలో అయితే భగవంతుడు ఉన్నాడు, ఏ హృదయంలో అయితే చైతన్యం ఉందో అందులోంచే నేననే తలంపు వస్తాం. నథింగ్ నుంచి రావటం సంథింగ్ నుంచే వస్తుంది. అక్కడి నుంచి ఈ నేననే తలంపు ఒక నది అనుకోండి, ఇక్కడ హృదయం సముద్రం. నదిని సముద్రంలో ఐక్యమైన వరకు దాని ప్రయాణం ఆడి ఎన్ని వంకరు తిరుగుతూ ఉంటున్నాను అది. అలాగే నేననే తలంపు అదేమి నదిని సముద్రంలో కలిసినట్టు హృదయంలో ఐక్యం అయ్యే వరకు మనకు పునర్జన్మల తప్పు. మళ్ళీ శరీరం వస్తుంది, మళ్ళీ ప్రపంచాన్ని తెలుస్తాం. మళ్ళీ చావు వస్తుంది, శరీరం వచ్చి చావు వచ్చేస్తుంది, మళ్ళీ చావు పుట్టుకుని సమానం అన్నీ వచ్చేస్తాయి. శరీరం వస్తే ప్రారంభం వస్తుంది, ప్రారంభాన్ని బట్టి సంతోషము దుఃఖం వస్తూ ఉంటుంది. బాడీ మూవ్స్, వేదం చెప్పింది బాడీ మూవ్స్ అకార్డింగ్ టు డెస్టినీ. దాన్ని ఎవడ ఆప్ చేయలేదు. అంటే ఈశ్వరుడు ఆ శరీరాన్ని ఏ గంటలో ఎక్కడ పెట్టాడో అక్కడ పెట్టేస్తాడు. అది ప్రపంచం శరీరాన్ని, ఈ ప్రపంచం శరీరాన్ని. ఈ శరీరం వస్తే ప్రపంచం, శరీరం లేని వాడికి ప్రపంచం లేదు. అంటే శరీరం దాని ప్రారంభానికి వదిలేమన్నాడు. ఆ ఒంటి మీద ఏది ఉంటే అది జరుగుతూ ఉంటుంది. ఒంటి మీద ఏది ఉంటే అది జరుగుతా మంచి ఆ దేహ ప్రారంభంలో ఏది ఉంటే అది జరుగుతుంది. మీకు ఊరేగింపులు ఉంటే ఊరేగింపులు జరుగుతాయి, అవమానాలు ఉంటే అవమానాలు జరుగుతూ ఉంటాయి, బహుమానాలు ఉంటే మీ బహుమానాలు వచ్చేస్తాయి. మీ శరీరం ఎక్కడైనా అవమానం పొందాలంటే అవమానం పొందుతుందండి, బహుమానాలు వస్తే బహుమానాలు పొందుతుంది, శరీరం పుట్టింది శరీరం చనిపోతుంది. ఇవన్నీ దేహ ప్రారంభం. మీకు అధికారం ఏంటి? అధికారం, ధనం, చదువు, ఇవన్నీ కూడా గౌరవము అగౌరవము ఇవన్నీ దేహ ప్రారంభాన్ని బట్టి ఇచ్చేస్తాడు. మీ తలంపుతోడు సంబంధం లేక, మీ తలంపుతోడు సంబంధం లేకుండా మీ దేహ ప్రారంభాన్ని బట్టి వచ్చేస్తావు. అంటే ఇప్పుడు మనం చేయవలసిన సాధన ఏంటంటే ఆ దేహంతో భగవాన్ ఏమన్నారంటే మన అందరం ఆత్మహంతకులు అన్నారు. మనం అందరం కూడా ఆత్మహంతకులు. దేహాన్ని ఆత్మ అనుకుంటున్నాం, దేహాన్ని ఆత్మ అనుకుంటున్నాం. ఏది ఆత్మ తెలియటం లేదు మనకి. అది తెలియక దేహాన్ని ఆత్మ అనుకుంటున్నాం. దేహం చనిపోతుంది కదా, దేహం చనిపోతుంది ఆత్మ కూడా చనిపోతుంది కదా. దేహాన్ని ఆత్మ అనుకుంటున్నావు కాబట్టి దేహం చనిపోయినప్పుడు నువ్వు కూడా చనిపోతున్నావు అనుకుంటున్నావు. అంటే నీకు ఆత్మతో ఉండే హృదయంలో ఉన్న ఆత్మని దాని తాలూకు ఎరుకు లేదు, నీకు ఉంది అక్కడ, దాని తాలూకు ఎరుకు లేదు కాబట్టి నువ్వు కూడా ఆత్మను చంపేస్తున్నాడు సమానం. ఇంకా దాని తాలూకు ఎరుకు, మనం అందరం ఆత్మ అంటున్నాం. అంటే ఆత్మ ఉన్నా దాని తాలూకు గుర్తింపు లేకుండా ఉన్నాం కాబట్టి అందరం కూడా ఆత్మ అంటున్నాం. అంటే ఇక్కడ నీకు ఈ సజ్జన సాంగత్యం వల్ల నిష్కామకర మన స్వార్థం లేదు. మన స్వార్థంతో చేసి పని, ప్రతి పని మనం పీకి పట్టుకుంటున్నాం. స్వార్థంతో చేసే ప్రతి పని దేహాభిమానాన్ని పెంచేస్తుంది. స్వార్థంతో మాట్లాడే ప్రతి మాట దేహాభిమానం, దేహమే ఆత్మను కూడా బుద్ధి పెంచేస్తుంది. అంటే మన స్వార్థం లేకుండా ఏ పని చేసినా అది బంధించదు. మనం ఏదైనా స్వార్థం లేకుండా మాట్లాడినా, స్వార్థం లేకుండా ఏ పని చేసినా బంధించగిన పాపం కూడా రాదు. స్వార్థం కూడా చేస్తే అంటే ప్రతి మనిషికి మంచిది మంచి చెడ్డకు చెడ్డ అనుభవించాలి. అది ప్రాపంచిక విషయాలు. ఇప్పుడు మనం మాట్లాడుకునేది ప్రాపంచిక విషయాలు. ఆ ప్రారంభాన్ని బట్టి అది ఏదైనా మంచి చేస్తే ఫలితం మంచిగా ఉంటుంది, చెడు చేస్తే ఫలితం చెడ్డగా ఉంటుంది. మనం వ్యక్తి భావంతో చేస్తే ఎట్టి భావన లేకుండా చేస్తే మంచిగా దేవుని పుణ్యపాపాలైనా అంటాం నేను. అది ఎత్తి భావన అంటే దేహమే ఆత్మ దేహమే నేనే కాలం పోనంత కాలం ఎత్తి భావన లేకుండా ఉండాలి. నేను పలానా శరీరాన్ని పలానా పేరు నాది అనే భావన లేకుండా ఉండలేము ఎప్పుడు మనమునాశనం అయ్యే వరకు. అంచేటప్పుడు మంచి మంచి చేస్తుంది చెడ్డకి చెడ్డ వస్తుంది దేనికి దేని తాలూకు అవి అని అనుభవానికి వస్తుంది. అంటే ఇక్కడ ఏమిటి ఏ స్థానాన్ని పొందిన తర్వాత నీకు పుట్టుకలతోడు తావులతోడు సంబంధం తెగిపోతుడు. ఏ స్థానాన్ని పొందిన తర్వాత తావులు పుట్టుకలతోడు లేకుండా సంబంధం తెగిపోతుందో ఆ స్థానాన్ని ఎవరిలాగడం ఆ స్థానం అందులో పుడిచేనే నువ్వు నిజమైన పుట్టినరు. ఈ శరీరం పుట్టినప్పుడు నేను నిజమైన పుట్టిన రోజు కాదు. శరీరం చనిపోయినప్పుడు చావు నిజం కాదు. శరీరం పుట్టినప్పుడు పుట్టుక కాదు. అంటే చావు పుట్టుకలు ఎక్కడైతే లేవో ఆ స్థానాన్ని కనుక పొందితే అది నిజమైన పుట్టిన రోజు. ఇవన్నీ అబద్ధాలన్నమాట. ఈ పుట్టడాలు చావటాలు ఇవన్నీ అబద్ధాలు. ఆ నిజమైన పుట్టినరోజు ఆ నిజమైన ఆ స్థానం ఎక్కడ నీ హృదయంలో ఉంది. ఆ స్థానాన్ని పొందే వరకు నీకు పునర్జన్మలు తప్ప శవాలు మోస్తూ ఉండవలసినవి. శరీరం వస్తే ఆ నేరుగా తలంపు వ్యక్తి భావన విజయం చేస్తుంటే మనసు వచ్చేస్తుంది. మనసు తెలిసి శరీరం వచ్చేస్తుంది. శరీరం వస్తే ప్రపంచం వచ్చేస్తుంది. ప్రపంచం వస్తే దేవుడు వస్తాడు. ఇది పుణ్యం అని ఇది పాపం అని దేవుని ఆరాధించాలని ఇది దేవతలు అందరూ వచ్చేస్తాడు. ఇప్పుడు మన దేవాలయంలో కలుగుతాం. విష్ణువాలయం అనేది శివాలయం ఎక్కడికన్నా మన ఎవరు కాడికి డ్రైవర్ ఇచ్చి ఉంటాడో మన శరీరానికి బుద్ధి తెచ్చుకోండి. కారుకి డ్రైవర్ సరిగ్గా లేకపోతే కారు పల్టి కొట్టేస్తుంది. అలాగే మన శరీరానికి మన శరీరానికి డ్రైవర్ మన బుద్ధి. ఆ బుద్ధి సరిగ్గా లేకపోతే శరీరం పక్కన అయిపోతుంది. అంటే అది ఏ నిరూపణ అయిపోతుంది. అంటే మనం ఏ దేవాలయంలోకి వెళ్ళినా ఒకటి కోరుకోవాలి, స్వామి నాకు మంచి బుద్ధిని ప్రసాదించాలి. అది ఎవరో కోరుకోరు. మీ ఇంట్లో తాత్కాలికంగా ఏ కష్టాలు ఉంటే ఆ కష్టాలు పోవాలి కోరు. లేదా మీ అమ్మాయికి ఇంకా పెళ్ళి అవ్వకపోతే తొందరగా పెళ్ళి అవ్వాలి ఇటువంటి కోరుకుంటారు. కానీ నాకు మంచి బుద్ధిని ప్రసాదించమని ఎవరో కోరుకోరు. భగవంతుని ఎవరో కోరుకోరు. ఎందుకంటే మనకు మంచి బుద్ధి లేకుండా భగవంతుని తెలుసుకోలేము. కుటిల హృదయం పెట్టుకుని కుటిల మనస్సుని పెట్టుకుని మీరు సాధన చేసినా సక్సెస్ అవ్వలేదు. సాధన చేయొచ్చు. మీరు లోపల కుటిలత్వం పెట్టుకుని మీ మనస్సులో లోపల మీ బుద్ధిలో కుటిలత్వం పెట్టుకుని బుద్ధి నిండా వంకరలు పెట్టుకుని ఏదో సాధన చేస్తే చేయొచ్చు. కానీ సాధన ఫలించదు. అది ఆ సాధనకి ఫలితం ఉండదని అది ఫలించదు. అంటే మీకు ఈ శరీరం మీకు అందరికీ ఏం కావాలని సుఖం కావాలి. మీకు అందరికి ప్రతి మనిషికి ఏం కావాలి సుఖమే కావాలి. ఎవరు దుఃఖాన్ని కోరుకోరు. ప్రతి మనిషి ఆ సుఖం కావాలి. ఆ సుఖం ఎక్కడ ఉందంటే ప్రపంచంలో ఎక్కడా లేదు. ప్రపంచంలో ఎక్కడా లేదు. నా స్వరూపంలో నా స్వరూపం అంతా సుఖం. నా స్వరూపంలో సుఖమే ఉంది. అయితే నా స్వరూపంలో ఏదైతే ఉందో అదే నేను కోరుకుంటున్నాను. దుఃఖం ఎవడో కోరుకోడు. ఇంకా నా స్వరూపంలో దుఃఖం లేదు. నా స్వరూపంలో ఏదైతే ఉందో అదే నేను కోరుకుంటున్నాను. అక్కడ ఉన్న సుఖం, అక్కడ ఉన్న శాంతి, అక్కడ ఉన్నది ఆనందం. అంటే మీరు అంటే ఆ వస్తువు మీరు మాకు ఎందుకు తెలియట్లేదు అంటే సూర్యుడి పైన ప్రకాశిస్తున్న మేఘాలు అంటే మనకు కనపడతాయి. మనం పగలేస్తామని ఒక తలంపు వస్తుంది అది వెళ్ళిపోతుంది, ఒక తలంపు వస్తుంది అది వెళ్ళిపోతుంది, ఒక తలంపు వస్తుంది అది వెళ్ళిపోతుంది. ఆ రెండు తలంపుల మధ్యన గ్యాప్ తరగదు మనకి. రైలు పెట్టి వచ్చినప్పుడు ఒక తలంపు తరగదు, ఇంకో తలంపు, ఇంకో తలంపు తరగదు, ఇంకో తలంపు. అలా మేఘాలు లాంటి తలంపులు, మేఘాలు సూర్యుని ఎలాగైతే మనకు కనపడినావో ఈ తలంపులు మన ఉదయంలోని వస్తువులు కనపడకుండా చేసేస్తాయి. పక్షులేమో గూడు కట్టుకుంటారు. పక్షులు ఏం చేస్తే గూడు కట్టుకుంటారు. మన జన్మాంతరం వచ్చిన వాసనలన్నీ కూడా మన ఉదయంలో గూడు కట్టుకుంటాం. మన మన లక్షణాల జన్మల నుంచి సంస్కారాలు వాసనలు మోసుకొస్తున్నాం. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? మన ఉదయంలో గూడు కట్టుకుని ఉన్నాయి. ఈ వాసన ప్రతి వాసన బయటకు తోడే వరకు, వాసన మూలంతో నశించే వరకు ఎవడు పునర్జన్మలు ఆపు చేయలేడు. అంటే నీ మనస్సు భగవంతుని ముందు జాగ్రత్త పడ్డాడు. ఉల్లి బాగాలేదు ఉల్లి బాగాలేదు ఎలా అనుకుంటారు, కానీ మనసు బాగోలేదని ఎవరు అనుకోరు. ఉల్లి శరీరం గురించి ఆలోచించుకుంటారు, ఇల్లు గురించి ఆలోచించుకుంటారు. ఏంటి నా మనసు మీద బాగు చేసుకుంటారు, మనసును బాగు చేసుకోవాలని బుద్ధి ఎవరికి కలగటం లేదు. ఇంకేదంటే మరి మరణానంతరం మనకు కూడా వచ్చి మన మనస్సు నీకు ఈ ఎకరం పొలం అంటే రాదు, నీ ఎకరం పొలం అంటే నీ కూడా రాదు, ఏదన్నా రాదు. నీ శరీరమే నీ కూడా రానప్పుడు నీ పొలం ఎలా వస్తుంది? మీరు ఎక్కడికెళ్తే అక్కడ కూడా మీ శరీరం మీ పొలం రాపోయాలన్నా మీ ఇల్లు రావటాలి. మీ కూడా ఇప్పుడు మీ కూడా ఇల్లు వచ్చిందా? మీ ఇల్లు వచ్చిన పొడూరు నుంచి మీ ఇల్లు వచ్చిందా? రాలేదు. మీ పొలం వచ్చిందా? రాలేదు. కానీ ఎవరు వచ్చారు? మీ శరీరం కూడా వచ్చేస్తాను, మీ శరీరం మీకు కూడా వచ్చేస్తాను, కానీ ఈ శరీరం కూడా శ్మశానంతో ఆగిపోయి. ఇప్పుడు కాశీ వచ్చారు మీరు, మీ ఇల్లు కూడా రాలేదు, మీ పొలాలు మీకు కూడా రాలేదు, మీకు కూడా ఎవరు వచ్చారు? శరీరం వచ్చేసింది, కానీ శరీరం కూడా మీకు కూడా ఎక్కడి దాకా వస్తుంది? శ్మశానం దాకా వస్తుంది, అక్కడ ఆగిపోదు. కానీ శ్మశానం తర్వాత ఏం వస్తుంది? మీ మనస్సు కూడా వస్తుంది. అంటే మరణానంతరం వచ్చే మనస్సును మనం ఏం బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేయటం లేదు. ఎంతసేపు దేహం ఎంత విధము మిగతా విషయాలు దేహానికి తాత్కాలిక విషయాలను మనం బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అంటే మరణానంతరం ప్రయాణం చేసేది మన జీవుడు మన మనస్సే మనకు కూడా వస్తుంది. ఆ మనస్సుని మీరు బాగు చేసుకోవడం ఎవరో వచ్చి మనం బాగు చేసి పెడతారని ఎప్పుడు అనుకోకండి. మీ మనస్సుని ఎవరో వస్తారో వాళ్ళు బాగు చేసి పెడతారని ఎప్పుడు అనుకోకండి. మీరు ఉదయపూర్వకంగా సిన్సియర్గా మీరు మా దేవుడి బయట వదిలే మీ మనసు ఉందని మీరు పిలుస్తుంది కదా, దాన్ని మ్యాక్సిమం ఎఫర్ట్ చేసి మీ మనసును బాగు చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. రైట్ మైండ్, ఏంటి కరెక్ట్ మైండ్, రైట్ మైండ్ కరెక్ట్ మైండ్ పాజిటివ్ మైండ్. కొంతమంది ఏది చెప్పినా నెగిటివ్గా తీసుకుంటారు. ఏ మనిషి అయితే జీవితంలో జరిగే సంఘటన ప్రతిదీ పాజిటివ్గా తీసుకుంటాడు వాడు బాగుపడతాడు. మీకు ఏదైనా ఒక కష్టం వచ్చిందనుకోండి, ఆ కష్టం ఏదో పాఠం నేర్పుతుంది, ఆ పాఠం నేర్పకుండా వెళ్ళిపోలేదు, ఒక పాఠం నేర్పి నేర్పుతుంది. ఆ పాఠాలు మీరు అనుకూలంగా తీసుకోవాలి. దాని పుస్తకాలు చదివితే వస్తున్న జీవితం నేర్పిన పాఠాలు ఎక్కువ ఉంటాయి. మన పుస్తకాలు చదివడానికంటే మన జీవితం మనకు నేర్పిన పాఠాలు ఎక్కువ ఉంటాయి. మన జీవితం ఆ సంఘటన అలా ఇంటికి జరిగింది, ఇలా ఇంటికి జరిగింది అని అనుకోకూడదు. అలా జరగవలసింది కాబట్టి జరిగింది, అలా ఇంటికి జరిగింది ఇలా ఇంటికి జరిగిందని అనుకోకూడదు. ఏం చేయాలి? అలా జరగవలసింది కాబట్టి అని బాడీ దృష్టిని బట్టి మూవ్ అయిపోతుంది. దాన్ని ఆటోమేటిక్ డివైన్ యాక్షన్ అంటారు. దాన్ని ఏమంటారు అంటే బాడీ అలాగ స్పందించేస్తుంది. ఒకసారి చూడండి, మనం చాలా జాగ్రత్తగా మాట్లాడటం మాట్లాడుకుంటాం, పొరపాటు మాట వస్తుంది, పొరపాటు మాట వచ్చేస్తుంది జాగ్రత్త. అలా ఒకసారి మనం ఏం చేస్తాం, మీరు జాగ్రత్తగా నడవాలనుకుంటాం, కానీ ఒకసారి జారిపడుతుంది, ఒకసారి జారిపడుతుంది. మహాత్మా గాంధీ గారు ఒకసారి అరుణాచలం వెళ్ళి రమణాశ్రమం వెళ్ళలేదు. రమణాశ్రమం గేట్ ఎదురుగుండానే వెళ్ళాడు మీటింగ్ ఎక్కడ మీటింగ్ అయితే అని మనం చూడటానికి రాలేదు అని భగవాన్ దగ్గర ఎవరు అన్నారంట. భగవాన్ అన్నారంటే ఏదో అబద్ధం మనకు తెలియదు. భగవాన్ అన్నారు సార్ రాజో కులాచారి రానివ్వలేదు అన్నారంట. ఎవరిని? మహాత్మా గాంధీని మన ఆశ్రమానికి రాజో కులాచారి రానివ్వలేదు అన్నారు. మాట అన్నారో లేదు మనకు తెలియదు. నేను అన్నాను ఒక స్వామి గారు పెట్టారు, ఒక స్వామి ఏమంటే ఆ మాట అటువంటి మాటలు ఆయన నూటెంత రావస్తున్నావు అటువంటి మాటలు అది మీరు చెప్పినా నేను నమ్మటం లేదన్నాను. అటువంటి మాట జాగ్రత్తగా ఉన్నాను ఈ సంఘటన. అటువంటి మాటలు అసలు ఆ నూటంతో రావు. అటువంటి మాటలు ఆ నూటంతో రావు. అది మీరు అన్నారా అంటే నాకు నమ్మకం కోరుతారు కదా. ఆయన కొంచెం చదువుకున్న స్వామి, ఆ స్వామి నా దగ్గర ఏమన్నా అలా కాదని అనగా ఆ మాట మీకు నచ్చకపోవచ్చు. ఆ మాట రమణ మహర్షి దేహ ప్రారంభములు అటువంటి మాట ఆ నోటంతా రావాల్సి ఉంటే ప్రారంభం ఆడలో వచ్చేసిన మాట. అలాగే ఆయన జ్ఞానానికి బంధం లేదు. అలాగనే ఆయన జ్ఞానానికి ఏం బంధం లేదు, కానీ ఆయన ప్రారంభంలో ఆ మాట అనవలసి ఉంటే వచ్చేస్తున్నాడు. అలాగే ఆయన అజ్ఞానాన్ని కాదు,
జాగ్రత్త ఫాలో అవుతున్నారు కదా.
ఆ దేహ ప్రారంభములు అంటే ఆ ప్రారంభంలో ఆ మాట అనవలసి ఉంటే వచ్చేస్తుంది. అలా తులసి గారి గారు తులసి గారి గారి భార్య ఏముంది, నీకు నా మీద ఉన్న ప్రేమ దశరథ రాముడి మీద ఉంటే నీకు జ్ఞానం వచ్చేస్తుంది. నీకు నా మీద ఎంత ప్రేమ ఉందో అలాగే రాముడి మీద ఎంత ప్రేమ ఉంటే వచ్చేస్తున్నాడు. అది ఎవడు అనిపించాడు? రాముడు అనిపించాడు. అది ఎవడు అనిపించాడు? రాముడు అనిపించాడు. ఆ మాట సరిగ్గా హృదయంలోకి ఉంది, పడిపోయింది. ఆ మాట ఎక్కడ పడిపోయింది? హృదయంలో ఒక్క మాట మార్పు తీసుకొచ్చింది అది. ఎవరికి? తులసీదాస్ గారికి. ఆ ఒక్క మాట మార్పు తీసుకొచ్చింది. అది ఆ బాడీ ప్రారంభాన్ని బట్టి వచ్చారు. అంటే వాళ్ళు అంత మాత్రం చెప్పి చెడ్డవాళ్ళని కాదు. ఇది బాగా అర్థం చేసుకోవాలి. ఇది అరుణాచలం. ఆ మాట అంటే మాట దేహ ప్రారంభం అనేది ఎలా వస్తుంది అంటే అరుణాచలం రావాలన్న సంకల్పంలో భగవాన్ లేరు. అంటే ఆయనకు మరణానుభవం అయిన తర్వాత మరణాలయ స్థితిని పొందాడు. మరణానుభవం అయిన తర్వాత ఏం పొందాడు? మరణలేని స్థితి పొంది ఈ దేహం వచ్చింది. అంటే దేహానికి దేహం చనిపోతుంది, దేహం చనిపోవటం లేదు. చనిపోయినప్పుడు నేను చనిపోవటం లేదు, నేను చావులేని వస్తున్నాను చెప్తాను. చనిపోయి నేను కాదు, చనిపోయేది నేను కాదు, నేను చావులేని చదువు ఎప్పుడు ఉండే వస్తుంది అనే అనుభవంలోకి వచ్చింది అని. ఎవరికి అనుభవంలోకి వచ్చింది? కానీ అరుణాచ ఆత్మసుఖం అనుభవంలోకి, ఆత్మసుఖం అనుభవంలోకి వచ్చింది. ఆ దేహం ప్రారంభాన్ని బట్టి బళ్ళో చెడతాను వస్తాం లేదు, బళ్ళో చెడిపోతాం దేహం. హై స్కూల్ చేయకపోతే బళ్ళో తరం చదువుకుంటున్నాడు అప్పుడు బళ్ళోకి దేహం వెళ్ళిపోతాడు. మళ్ళీ బళ్ళని తెచ్చేస్తాను, అలా గంట కొడితే వచ్చేస్తాను, మళ్ళీ గంటకి ఈ దేహం వెళ్ళిపోతాం. అయితే ఈ ఆరు వారాల్లో ఆ దేహం యొక్క ప్రారంభాన్ని బట్టి అది నడిచి వెళ్ళిపోతాం. బళ్ళకి వెళ్తుంది వస్తుంది. అది అరుణాచలం వెళ్ళాలనే సంకల్పం అప్పుడు ఆయన రాలేదు. అప్పుడు ఆ జ్ఞానం ఆయన్ని ఒకసారి కూర్చున్నాడు. కూర్చుంటే ఆ లోపల స్థితి ఏం చేయాలి? లోపల స్థితి ఏం చేస్తానంటే ఆయన్ని మూసేస్తాను. మరి అంటే దేహంతో లోకంతో దేవుడితో దేహంతో లోకంతో పుణ్యంతో పాపంతో కష్టసుఖాలతో సంబంధం ఉన్న స్థితిలోకి ఆ మనస్సుగా గోతులు పడిపోయి మనస్సుగా రవేలో పడిపోతాం. మనం ఎక్కడ ఏమీ ఊహించినటువంటి స్థితిలోకి వెళ్ళి అక్కడ దేహం లేదు, లోకం లేదు, దేవుడు లేదు, పుణ్యం లేదు, పాపం లేదు, అది ద్వైతంతో సంబంధం లేదు. ఎక్కడైతే ఒకటి ఉందో అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి పడిపోతాం. మనం ప్రయత్నం వల్ల కాదు, దాని అందరూ లోపలికి వెళ్ళి పడిపోతాం. అప్పుడు వాళ్ళ అన్నగారు ఏమన్నాడు, నువ్వు యోగిలా కనిపిస్తున్నావు, నువ్వు ఋషిలా కనిపిస్తున్నావు. కనిపించడం అంటే అయిపోయాడు అప్పటికి. అయితే సబ్జెక్ట్ ఏంటంటే అంటే చదువుకుంటే ఏదైనా ఉద్యోగం వస్తున్నాడు. చదువుకాడు అశ్రద్ధగా ఉండేలాగా చదువుకుంటే ఏదో చాకరీ చేసుకోవచ్చాను. అంచేత నువ్వు నీలోంటి నీబోటి వాడికి ఇంటికాడ పని ఉంది, నువ్వు యోగిగా కనిపిస్తున్నావు, ఋషిగా కనిపిస్తున్నావు, ఎక్కడికైనా పోరాదా అన్నాడు. ఎక్కడికైనా అప్పుడు వాడికి ఇంక అరుణాచలం వచ్చి సంకల్పం లేదు. ఎక్కడికైనా పోరాదా అన్నది ఎవరు అనిపించారు? ఆడి చేత అరుణాచలం ఇస్తాడు అనిపించాడు. ఈ గ్రహించవలసింది. ఇప్పుడు చూడండి, మీకు ఎవరి మీదైనా బాగా ఎక్కువ మమకారం ఉందనుకోండి అనుకోండి, భగవంతుడు ఏం చేస్తాడంటే వాళ్ళు ముద్దు తిరుగుతాడు, వాళ్ళ చేతి మమ్మల్ని టిచ్చింగ్ చేస్తాడు. ఎంతంటే మిమ్మల్ని బాగు చేయడానికి మీకు ఏ మమకారం అడ్డు వస్తుందో అడిగి తెలుస్తుంది కదా. ముందు ఆ మమకారం ఉండకూడతాడు. అంటే ఎవరినైతే మీరు ప్రేమిస్తున్నారని తిట్టేస్తారనమాట. అప్పుడు వాళ్ళ మీద ఏం పోతుంది మీకు? మమకారం పోతుంది. అంటే నీ మనస్సుని మోక్షం పొందడానికి భగవంతుడు సిద్ధం చేస్తున్నాడు. ఏంటి మనం మన వరకు మనకు స్నేహంగా ఉన్నది ఎలా తిట్టేస్తున్నాడంటే మీరు అనుకుంటారు. అది ఈశ్వరుడు చేసే పని. ఈశ్వరుడు చేసే పని అని తెలియక వాళ్ళ మీద కోపాలు పెట్టేసుకుంటారు. బట్టి మీకు ఎక్కడైతే మమకారం ఉందో మీరు బయటికి చెప్పగానే ఈ లోపల అంతర్యామి ఈశ్వరుడు. ఈశ్వరుడు అంతర్యామి సర్వజ్ఞుడు, సర్వము తెలిసిన వాడు. మీకు అర్థమవుతుందా? అంటే ఆ లోపల మీకు ఎక్కడైతే మమకారం ఉందో ఆ మనస్సు భగవంతుడి మీద తెలియకుండా ఎక్కడైతే మమకారం ఉందో అక్కడ ఆగిపోతుంది. అక్కడ ఆగిపోతుంది. సాధన చేసినా మీ సాధన అంతా అక్కడ ఆగిపోతుంది. ఆగినప్పుడు ఏం చేస్తాడు? అది నెమ్మదిగా ఆ కోడు ఉడబడతాడు. ఆ కోరు ఉడబడిచేటప్పటికీ మీ మనసులో వంకర తగ్గిపోయి మళ్ళీ దేవుడు అని చూస్తూ ఉంటాడు. ఇవన్నీ ఎవరు చేస్తాడో దేవుడే చేస్తాడు. ఇది మీరు గ్రహించవచ్చు. అంటే చాలా మంది ఏమనుకుంటున్నారు? దేవుడి కొద్ది వద్దు అనుకుంటారు. చాలా మంది ఏమనుకుంటున్నారంటే మనం తెలియని వాళ్ళే ఆ దేవుడు అంటే రాయి కదా, అదేమి సొంతం వద్దు అనుకుంటున్నారు. మరి అంటే గుడ్డ రాయి ఎందుకు పెట్టారంటే దేవుడు ఉన్నాడు అది వెళ్ళవంటేనే గుర్తు. దేవుడు ఉన్నాడని గుర్తు కోసం పెట్టాడు కానీ అక్కడే దేవుడు, అక్కడే ఉన్నాడు దేవుడు, ఇంకెక్కడ లేదని కాదు. ఏదో గుర్తు కోసం పెట్టారంటే అది అంటే లింగం అంటే గుర్తు అని అర్థం. ఏంటి గుర్తు? భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, మనకి యజమాని ఒకడు ఉన్నాడు, ఈ ప్రపంచానికి మనకి ఓ ప్రభు ఉన్నాడు, ఒక యజమాని ఉన్నాడు, మన కంట్రోలర్ ఉన్నాడు అని చెప్పడానికే అది ఇంకా అది పెట్టారు. లింగం అంటే ఏంటి? గుర్తు. గుర్తు అంటే ఏంటి? భగవంతుడు ఉన్నాడు ఒకడు ఉన్నాడని మీకు జ్ఞాపకం చేయటం కాదు. ఇప్పుడు చూడండి, గుండెకి వెళ్ళాలనుకోండి, ఏం జ్ఞాపకం వస్తుంది మీకు? దేవుడు జ్ఞాపకం వస్తాడు. అంటే దేవుడు అని కూడా ఒకడు ఉన్నాడని మీ గుర్తు అవ్వడం కోసం అక్కడ ఏర్పాటు చేశాడు. అంటే భగవంతుడు అంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఆయనకి అంటే నేను తెలియదు అనుకుంటున్నారు. మీ తెలియచేట్లు మనం ఉంటే మనం తెలియచేట్లు అంత గోడ పక్కన ఏముందో మనకు తెలియదు. అంటే మనమందరం భగవంతుని చేతిలో పనిముట్లు, మనందరం భగవంతుని చేతిలో పనిముట్లు. అప్పుడు అదే నేను పైలట్ గారు నాన్నగారు మీరు చెప్పిన ఏమన్నా మీరు రకరకాలుగా ఆలోచించకండి. రకరకాలుగా ఆలోచిస్తే మా విషయాలు జరిగిపోతుంది. మరణము మీ అబ్బాయి పీకి తాడు తీసుకెళ్ళిందని చెప్తారు. రాళ్ళేళ్ళు అనుకోవడం అనవసరం. మరణం వచ్చి మీ అబ్బాయికి తాడు గుట్టి తీసుకెళ్ళింది. మీ అబ్బాయికి కదా మన పరిస్థితి కూడా పైగా చనిపోవటం కూడా ఎలా చనిపోవాలని నిర్ణయిస్తాడు. కొంతమంది చూడండి, శరీరం మంచం మీద మంచం పడి చచ్చిపోతారు, కొంతమంది అన్నం తింటూ చచ్చిపోతారు, కొంతమంది యాక్సిడెంట్లో చచ్చిపోతారు, కొంతమంది జబ్బు చేసి చచ్చిపోతారు, కొంతమంది ఇంటికాడ చచ్చిపోతారు, కొంతమంది హాస్పిటల్లో చచ్చిపోతారు. అది మన ఇష్టం కాదు. ఆ దేహం ఏ రోజున ఇంటికాడ చనిపోవాలా, హాస్పిటల్లో చనిపోవాలా, యాక్సిడెంట్లో చనిపోవాలా, అది కూడా నిర్ణయం పడి ఉంటారు. అది కూడా అంటే వాల్మీకి ఏమన్నాడంటే నథింగ్ ఈజ్ టూ హెవీ ఫర్ డెస్టినీ. నథింగ్ అంటే ఆ ప్రారంభానికి ప్రారంభాన్ని ఆపేసే శక్తి మీ దగ్గర ఏమీ లేదు. అందుకని ఇప్పుడు వరం వచ్చేస్తాను, వరం వచ్చేస్తాను మీరు గట్టిస్తే ఆగుతుందా? కానీ వరం వచ్చేస్తాను ఏదైనా మోదీకి గట్టేస్తే నీరు ఆగుతుంది, వరదకు గట్టేస్తే అలా ప్రారంభం వరదలాగా వచ్చి కొట్టేస్తుంది. మనం అంటే మీరు ఏదో ప్రయత్నాలు చేసినా ప్రారంభం ఆఫ్ చేయడానికి ఆ టైంకి ఆగలేదు. ఇదే మన తెలివితేటలు ఉన్నాయి కాబట్టి మనకి ఎలా చేస్తే బాగునో అలా చేస్తే బాగునో మీరు అనుకున్నా అలా జరిగిపోతుంది. అంటే బాడీ మూవ్స్, బాడీ మూవ్స్ అకార్డింగ్ టు డెస్టినీ. ఈ రోజున మీరు ఇక్కడ కాశీలో ఉన్నారంటే మీకు తెలియదు. అంటే ఈ రోజున మీరు ఇక్కడ కాశీలో ఉన్నారని మీకు తెలియడం తల్లి కలిపి వచ్చినప్పుడు నిన్న అయిపోయింది. పలానా మీ వయసులో ఎంత వయసులో పలానా రోజు ఇక్కడ రావాలి. కానీ మనం ఏమనుకుంటామంటే మన తెలివితేటలు బట్టి మనం వచ్చామనుకుంటున్నాం. ఇప్పుడు మన తెలివితేటలు బట్టి ఆ టైంకి మనం బయలుదేరిపోయి ఆటంకం రావచ్చు. సమయంగా మానేస్తుంది. ఇవన్నీ దేహం కూడా, ఇవన్నీ దేహం కూడా నీళ్ళు ప్రాబ్దానికి వదిలేదు. దేహాన్ని ప్రాబ్ద అయితే ఇక్కడ సాధన ఏంటంటే ఆ దేహ ప్రారంభం కాదు. దాని మీద ఆ మంచి సంఘటనలు జరుగుతాయి, చెడ్డ సంఘటనలు జరుగుతాయి. మిమ్మల్ని విమర్శించే వాళ్ళు ఉంటారు, తోడి వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఉంటారు. ఈ ప్రపంచం కదా, వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు. ఇదంతా దేహానికి సంబంధించిన కోర్సు. ఇదంతా దేహానికి సంబంధించి అంటే మనస్సుని, నీ మనస్సుని నీకు అర్థమవుతుందే, ఆ దేహాన్ని ప్రారంభానికి వదిలేసి నీ మనస్సు ఈశ్వరుడి పాదాలు విడిచిపెట్టుకుని ఉంటే ఆ ప్రారంభం కొట్టిన దెబ్బలు కూడా మీకు కాలేవు. ఆ ప్రారంభం గట్టి దెబ్బలు కొట్టేసినా మీకు తగలవు. ఏం చేత తగలవు? నీ మనస్సు దేహం తోటి పాదార్థం లేదు, ఎవరితో? ఈశ్వరుడితో పాదార్థం ఉంది. అయితే ఎన్ని దెబ్బలు తిన్నా నీకు దెబ్బలు తిన్నట్టే ఉంటుంది. ఏమి ఎన్నో జరుగుతున్న సంఘటన ఏమి జరగనట్టే ఉంటుంది. దానికి ముందు రాంగ్ మైండ్ వదిలేసి రైట్ మైండ్ పట్టుకోవాలి. రైట్ మైండ్ మనం దుఃఖం అంటే మీకు 1000 కోట్లు ఉందనుకోండి, వాళ్ళు జ్ఞాపకం రాసుకోలేదు, 1000 కోట్లు డబ్బు ఉందనుకోండి, మీ మైండ్ రాంగ్ మైండ్ అనుకోండి, రైట్ మైండ్ కాదనుకోండి, దుఃఖం వచ్చి తీరుతుంది. దుఃఖం వచ్చి ఎవడో ఆఫ్ చేయడానికి మీకు దుఃఖం రాకున్నాను. రాంగ్ మైండ్ అయితే మీరు రైట్ మైండ్ అనుకోండి. బయట మీకు పావర్టీ ఉన్నా, ఒకవేళ మీకు ఆర్థికంగా ఇబ్బందులు పడితేనే మీకు అశాంతి రాదు. ఇంకేత మీ రైట్ మైండ్ మీకు రక్షణ ఇస్తుంది. మీ రైట్ మైండే మీకు రక్షణ ఇస్తుంది. రైట్ మైండ్ ఉన్నాడు పొంగడం, రైట్ మైండ్ ఉన్నాడు దుఃఖం అంటే మీకు 1000 కోట్లు ఉందనుకోండి, వాళ్ళు జ్ఞాపకం రాసుకోలేదు, 1000 కోట్లు డబ్బు ఉందనుకోండి, మీ మైండ్ రాంగ్ మైండ్ అనుకోండి, రైట్ మైండ్ కాదనుకోండి, దుఃఖం వచ్చి తీరుతుంది. దుఃఖం వచ్చి ఎవడో ఆఫ్ చేయడానికి మీకు దుఃఖం రాకున్నాను. రాంగ్ మైండ్ అయితే మీరు రైట్ మైండ్ అనుకోండి. బయట మీకు పావర్టీ ఉన్నా, ఒకవేళ మీకు ఆర్థికంగా ఇబ్బందులు పడితేనే మీకు అశాంతి రాదు. ఇంకేత మీ రైట్ మైండ్ మీకు రక్షణ ఇస్తుంది. మీ రైట్ మైండే మీకు రక్షణ ఇస్తుంది. రైట్ మైండ్ ఉన్నాడు పొంగడు మనం పడిపోడు. రైట్ మైండ్ ఉన్నటికి మీరు ఎవరైనా మిమ్మల్ని ఎవరైనా పొగిడితే పొంగుతారు. పొంగితే రైట్ మైండ్ ఉన్నాడు పొంగడు, రాంగ్ మైండ్ ఉన్నాడు పొంగుతాడు. ఎవరిని ఎవరైనా ఇస్తే కుంగిపోతాడు. రాంగ్ మైండ్ ఉన్నాడు కుంగిపోతాడు, కానీ రైట్ మైండ్ ఏడు పడదు. ఏం చేత వాడు మందే విధంగా అయితే ఈశ్వరుని చూస్తూ ఉంటాడు, రైట్ మైండ్ ఈస్ట్ సైడ్ డైరెక్షన్ లో ఉంటాడు. ఇప్పుడు నంది నంది చూడండి, మీరు వెళ్ళారనుకోండి గుళ్ళకు, మీ అమ్మ చూడాడు, వాడు ఎవరన్నా చూస్తూ ఉంటాడు, ఈశ్వరుడు ఇంకా చూస్తూ ఉంటాడు. మీరు వెళ్ళే మీరు ఎవరో కొత్త వాళ్ళు వచ్చాడని అసలు మీ అమ్మ చూడాడు. అప్పుడు ఆ నంది ఇస్తాడు మీ అమ్మ చూడండి, వాడు దేన్ని పొందాలి, ఈశ్వరుని పొందాలి. వాడు చూపు ఎక్కడ ఉంటుంది? ఈశ్వరుడి మీద. వాడు మనస్సు ఎక్కడ ఉంటుంది? ఈశ్వరుడి మీద. ఆ గుళ్ళోకి మంచి వాళ్ళు వెళ్ళొచ్చు, చెడ్డవాళ్ళు వెళ్ళొచ్చు, వాళ్ళు ఎవరు అసలు ఆయన మీద వాళ్ళకి మనస్సే ఉంది. నందీశ్వరుడు, ఆ నందీశ్వరుడికి వాళ్ళిద్దరూ ఒకరు చూసుకుంటా ఉంటారు. మనం ఏం చేయాలంటే గుళ్ళు బాగు చేయించే బాగు చేయించకపోయినా ఆ నంది ఈశ్వరుని చూసుకుంటూ ఉంటారు, ఈశ్వరుని నంది నిదానంగా ఉంటారు. మనం అడ్డు వెళ్ళకూడదు. నందికి ఒక పక్క నుంచి వెళ్దామనుకుని ఈశ్వరుని చూసి ఆ పక్క నుంచి వచ్చారు, కానీ ఇంకో పక్క తిరగకూడదు. ఇంకో పక్క తిరిగితే అది చూపు కలిపేస్తాం. ఏ పక్క నుంచి అయితే గుళ్ళోకి వెళ్ళామంటే ఆ పక్క నుంచి వచ్చారు, అటు ఇటు తిరుగుతామనుకోండి, ఆ నంది చూపుకి మనం అడ్డు వస్తాం. అది గుళ్ళకి వెళ్ళి జ్ఞాపకం, ఏ డైరెక్షన్ వెళ్తే మన డైరెక్షన్ వెనక్కి వచ్చేయండి, వాళ్ళిద్దరికి అడ్డు రాకుండా. అంటే చాలా మంచివాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు, అనేక రకాల మనుషులు వెళ్తారు. మీకు అర్థం అవుతుంది, గుళ్ళో తెలుస్తూ ఉంటారు. కానీ నంది మనం నంది దృష్టి ఎక్కడ ఈశ్వరుడి మీద, మన మనస్సు కూడా అలా ఉంటే చరిస్తాం. అప్పుడు శరీరం మీద ఏ సంఘటన జరిగినా దాని ప్రభావం మన మీద ఉండదు. మీకు దుఃఖం దేహం అనుభవించదు, దుఃఖం దేహం అనుభవించదు. దేహం నేను ఏ తలంపు అనుకుంటుందో ఆ తలంపు అనిపిస్తాను. ఆ తలంపుని మీరు ఈశ్వరుని శరణాగా చేసినప్పుడు ఇంక అనిపించే వాళ్ళు ఎవరుంటారు? అంటే మీకు జ్ఞానం కలిగాక మీ దేహం మీద ఎంత చెడ్డ ప్రారంభంలో మీకేం అనిపించలేదు, అది మీకేం అనిపించలేదు. ప్రపంచంలో మొత్తం అందరి దుఃఖం మీకు ఒక్కళ్ళకి వచ్చేసింది అనుకోండి, ప్రపంచంలో ఎంత దుఃఖం ఉందో అంత దుఃఖం మీకు ఒక్కళ్ళకి వచ్చేసింది అనుకోండి, మీకు ఏం అనిపించదు. గర్వంగా దుఃఖం ఏదైనా వచ్చే బాగుంది నేను భరిస్తాను అంటారు. ఇంకా ప్రపంచమే దుఃఖం, ప్రపంచ ఇతర లోకాల దుఃఖం వస్తే నీకు భరించేస్తాను. అది జ్ఞానం ఎక్కిస్తాడు. జ్ఞాని ఎక్కడ ఉంటాడో, జ్ఞాని శరీరం మనకు కనిపిస్తామని ఎక్కడైతే ఊగుతుందో అక్కడ ఒక చోట జ్ఞానం ఉంటాడు. అది ద్వితీయుడైన ద్వితీయుడైనప్పుడు ఇంకా అనుభవం ఏంటాడికి? జ్ఞాని ఎక్కడ ఉంటాడు? జ్ఞాని ఎక్కడ ఉంటాడు? ఒకటి ఎక్కడ ఉందో అది ఎక్కడో ఉంటాడు. దుకాణంలో లేదండి. జ్ఞాని శాంతిని తప్పించి, ఆనందాన్ని తప్పించి, సుఖాన్ని తప్పించి, మీద ముక్తి స్థితి తప్పించి ఇంకోటి ఇవ్వడానికి ఆయన దగ్గర లేదు అసలు. ఒక చెడ్డవాడు మంచి పని చేయలేడు, ఎంత చేయలేడు అంటే ఆయన దగ్గర లేనప్పుడు ఆడేం చేస్తాడు? ఒక మంచివాడు చెడ్డ పని కూడా చేయలేడు, ఏం చేయాలి? ఆడి దాన్ని ఏది ఉంటాయో చేస్తాడు, కానీ లేని దగ్గర చేస్తాడు. మీరు పుష్పాలు వేసినా, జ్ఞానం మీద పుష్పాలు వేసినా, లేదా రాళ్ళు పెట్టుకు వచ్చినా, ఆయన స్థానం నుంచి పతనవాడు, ఆయన స్థానం నుంచి పతనవాడు. ఏ స్థానానికి ఏ స్థానం పొందిన తర్వాత తిరిగి ఈ ప్లానెట్ మీదకి, ఈ భూమి మీదకి రావాల్సిన పని లేదు, ఆ స్థానంలో ఉంటాడు. ఏ సుఖం పొందిన తర్వాత దానికి మించిన సుఖం లేదని తెలుస్తుంది, ఆ సుఖస్థానంలో ఉంటాడు. ఆ సుఖస్థానంలో ఉంటాడు. ఆ స్థానం నీకు దొరికినప్పుడు నీకు జన్మలతోటి పుట్టుకులతోటి ఏం సంబంధం లేదు. ఎక్కడైతే ఓగితి ఉందో, ఎక్కడైతే అక్కడ ఉంటాడు. రెండు ఉంటే ఆడికి వచ్చాడని, ఇది తెచ్చాడని, ఆడు ఎలా అన్నాడు, ఆడు తిన్నాడని, ఆడు ఏదో మన ఎలా అన్నాడు, అలా అన్నాడు, ఏదో రకరకాలు రెండు ఉంటే నాకు గలాట. ఎక్కడైనా సరే ఏ ఇంట్లో ఇద్దరు ఉన్నారని దగ్గర గలాట. ఆడు రెండు లేని చోట ఉంటాడు. ఆడు ఎక్కడ ఉంటాడు? రెండు లేని చోట ఉంటాడు. శాంతి సముద్రం వాడు, ఆనంద సముద్రం, సుఖ సముద్రం, రెండు ద్వితీయం లేదు అక్కడ. ఆ స్థానంలో ఉంటాడు, అది జ్ఞాన స్థానం. ఆయన ఎక్కడ ఉండాలో అక్కడ ఉన్నాడు, కానీ మీరు అనుకున్న చోట లేడే. అదే నువ్వు నీ భక్తి నిజమైతే, నీ శరణాగతి నిజమైతే, నీ భక్తిగా నిజమైతే, ఇది నీకు నీకు ఇష్టమైన జరిగినప్పుడు ఒక రకంగా ఇష్టంగా, నీ మనసుకు ఇష్టం అంటే ఏంటి? నీ మనసుకు ఇష్టమైనప్పుడు ఒక రకంగా, నీ మనసుకు ఇష్టమైన జరుగుతుందనుకో, అయిష్టమైన జరుగుతుందనుకో, ఇష్టమైన జరిగినప్పుడు ఒక రకంగా భక్తుల లక్షణం ఏంటంటే, భగవాన్ చెప్తున్నారు భక్తుల స్వస్వరూప అనుసంధానమే భక్తి అని ఆచార్యులు వాళ్ళు చెప్పారు. నీ లోపల ఏ వస్తువు అయితే ఉందో, ఏ సద్వస్తువు అయితే ఉందో, ఏ శక్తి వస్తువు అయితే ఉందో, ఏ జ్ఞాన వస్తువు అయితే ఉందో, నిరంతరం నీ మనసును దాని మీద నిలబెట్టి ఉండటమే నిజమైన భక్తి. నీ స్వరూపంలోనే ఉన్నదంతా ఉంది, బయట ఏమి లేదు. అంటే ఎక్కడ ఏదైతే ఉందో ఆ వస్తువు మీద నీ మనస్సును నిలబెట్టి ఉంచడమే, దానికి అనుసంధానం చేసి ఉంచడమే అదే భక్తి. అదే భక్తి. ఆ భక్తి ఉన్న మాట నీకు నిజమైతే, నీకు నీ మనసుకి ఇష్టమైన పనులు జరిగితే ఒక రకంగా ఉండి, నీ మనసుకి ఇష్టం మన మనసుకి ఇష్టమైనది జరిగితే ఒక రకంగా ఉంటాం, మన మనసుకి ఇష్టమైనది జరిగితే ఒక రకంగా ఉంటాం. అది భక్తుల లక్షణం కాదు. భక్తులు అంటే మీరు అడ్డం బొట్టు పెట్టుకున్నారా, నిలువు బొట్టు పెట్టుకున్నారా అని కాదు. అది కాదు అడ్డం బొట్టులా, నిలువు బొట్టులా అని కాదు. ఈ లక్షణం ఉంటేనే నేను భక్తుడు. మీకు ఇష్టమైనప్పుడు, మీకు ఇష్టానుసారం జరిగితే ఒక రకంగానే, మీకు ఇష్టమైన సంఘటన జరిగితే ఒక రకంగానే. ఒకసారి మీకు ఇష్టం లేని సంఘటన జరగటంలో మీ మనసు అంతర్ముఖం అవ్వచ్చు. ఒకసారి మీకు అర్థమవుతుందా? మీకు ఇష్టం బాగా ఇంటికి లేవు. నేను చెప్పిన మాట మీకు ఒక్క మాట కూడా మీరు నమ్మొద్దు. మీ అనుభవానికి దానికి సరిపోతాను ఏమో చూసుకో. నమ్మవలసిన పని నమ్మమని చెప్పడానికి మీరు ఎలక్షన్ కాదు కదా. ఏదో వాళ్ళు మాటలు చెప్పి మీకు అది ఓట్లు వేయించుకోవడానికి ఎలక్షన్ కాదు. అవసరం ఏంటి? బుడమొక్కలు మాటలు చెప్పవలసిన అవసరం ఏంటి ఇక్కడ? ఆ నష్టం ఏం లేదు ఇక్కడ. అంటే నీకు నీకు ఇష్టం జరిగినా ఏది జరిగినా ఈశ్వర ప్రసాదం. మనం ఏం చేస్తాం? ముళ్ళు తిడతాం, అది బొటాన ఏం ఇస్తాడు, శనగలు ఏం ఇస్తాడు, అది ఏమనుకుంటాం మనం. ప్రసాదం అని జాగ్రత్తగా ఇష్టంగా తింటాం. అదేంటి ప్రసాదం అని ఇష్టంగానే తింటాం. అలాగే నీకు ప్రారంభం ఏ సంఘటన తీసుకొచ్చినా ఆ దేవుడు ప్రసాదం ఎంత ఇష్టంగా తింటున్నా ఇది కూడా అలా తీసుకుంది. భక్తుడు లక్షణం శనగలు ఎలా పడేస్తామా? పడదు. ఏ రెండు శనగలు తిన్నా ఇష్టంగా తింటాం. ఏం చేసి తింటాం? ఆ దేవుని ప్రసాదం అని. అలాగే నీ జీవితంలో జరిగే సంఘటనలు ప్రసాదంగా తీసుకో. అలా కాదు, ఇంటికాడ అన్నం తింటున్నావు అనుకో, నీ ఇంటికాడ అన్నం తింటే నువ్వు నేనే నీ నేనే తలంపులు మర్చిపోయి ఈశ్వరుని స్మరించుకుంటూ తింటాంటే అది కూడా ప్రసాదం. నీ నేనే తలంపులు మర్చిపోయి నీ వండుకున్న అన్నం కూడా ఈ నేనే తలంపులు మర్చిపోయి మీరు తింటున్నారనుకోండి అది కూడా ఈశ్వరుని ప్రసాదం. మీరు తాగి కాఫీ కూడా ఈశ్వరుని ప్రసాదం. ఆ నేనే తలంపు లేకుండా అది తీసుకుంటా అంటే అంతేకాదు. నువ్వు ఇక్కడ ఏమో భగవాన్ అని చెప్తున్నారంటే ఒకటి శరణాగతి, రెండు విచారణ. ఒకటి శరణాగతి మార్గం, రెండు వైష్ణవులు అంతా శరణాగతి మార్గము. భగవాన్ దీని ఆచార్యులు వారు ఏమేమి చెప్పారంటే అది చెబుతూ దీన్ని కూడా చెప్తారు. దేని చెప్పారు? విచారణ మార్గం చెప్పారు. ఇక్కడ మా గ్రహించిన గమ్యం అయితే మీరు ఆయుర్వేద మందు వాడినా, హోమియోపతి వాడినా, అల్లోపతి మందు వాడినా రోగం తగ్గాలి. రోగంలోంచి మీరు బయటకు రావాలి. ఇక్కడ మీరు గ్రహించవలసింది భక్తి మార్గం, జ్ఞాన మార్గం, కర్మ మార్గం, ధ్యాన మార్గం, ఇవన్నీ గీతలు చెప్పాడు. ఇవన్నీ మార్గాలు చెప్పాడు. మీ జన్మ సంస్కారాన్ని బట్టి ఏ మార్గం ఇష్టమైతే ఆ మార్గాన్ని అనుసరించి దేహగతమైన దేనిలోంచి విడుదల పొందా దిశీ కదా అసలు. మీకు దేహ బుద్ధి ఉన్నంతకాలం ఆత్మబుద్ధి కలగదు. అంటే యోగం దేనికి ఉపయోగించుకోవాలి? నువ్వు ఆ దేహ బుద్ధిలోంచి విడుదల పొందాలి. దేహం ఉండగా దేహ బుద్ధిలోంచి ఎవడైతే విడుదల పొందాడో వాడు ఆత్మసుఖాన్ని పొందుతాడు. దేహం ఉండగా అంటే మీరందరూ మోక్ష సుఖాన్ని పొందాలి. ఏమైనా బతుకుండగా మోక్ష సుఖాన్ని ఎలా పొందుతాం? మీరు బతికుండగా పొందకపోతే చచ్చిపోయిన తర్వాత మీరు చూడొచ్చారా? ఏమో చచ్చిపోయిన తర్వాత ఇదే లోకానికి వెళ్ళిపోతారు. మనం అందరం కలిసి ఉన్నాం. చచ్చిపోయిన తర్వాత ఎవరి దారి ఆడమే? ఒక ఇంట్లో వాళ్ళు చచ్చిపోయినా ఎవరు ఎవరి దారి ఆడమే? మన సమిష్టి ప్రారంభం అది మీరు చచ్చిపోయారు. చచ్చిపోవడం ఇద్దరు ఐదు ఒకే ప్రదేశంలో చచ్చిపోయారు. కానీ ఆ జీవుడు ఎవరిది ఎవరి మార్గం కాడు వెళ్ళిపోతాడు. శబరి నేను రేపు వెళ్ళిపోతున్నాను, నేను రేపు వెళ్ళిపోతున్నాను, నన్ను కూడా తీసుకెళ్ళండి, మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ కూడా నేను వచ్చేస్తాను అని శబరి అంది కదా. శబరి రేపు నేను ఎక్కడికి వెళ్ళిపోతున్నాను అంటే ఇద్దరం కలిసి ప్రయాణం చేయడానికి ఇల్లు లేని ప్లేస్కి వెళ్ళిపోతున్నాను. ఎంత వండర్ఫుల్ ఎక్స్ప్రెషన్స్. ఒకసారి గురువుడి కంటే శిష్యులు ఎక్కువ అందిస్తూ మంటలు ఉంటారు. అంటే వాడి ప్రారంభాన్ని బట్టి గురువు అయ్యాడు. కానీ శిష్యు ఎక్కువ మంది అదృష్టవంతులు ఉంటారు. ఆ శబరి గురువు పేరు వాడు మతంగా మనిషి ఏదో మతంగా మనిషి ఏదో ఉండదు. ఆడి పేరు ఏదైతే అని పేరు అండి. వాడికంటే ఈ ఈడు అదృష్టవంతులు. ఎందుకంటే ఈడు దేవుడి కోసం ఎక్కడికి అన్వేషించకుండా దేవుడే ఈవిడి దగ్గరికి వచ్చాడు. ఎవరికి చెప్పండి? అది ఆవిడ ప్రారంభం వైభవం. వాడు నాలుగు రోజుల ముందు అరణ్యవాసంలో దండకారణ్యంలో సంచారం చేస్తే ఋషి దగ్గర వెళ్తాడు. ఎవరు? రాముడు. ఎలా తిరగడం అలా తిరగడం తర్వాత తెలియదు కానీ ముందు శబరి దగ్గరికి వెళ్ళమని చెప్తాడు. శబరి నీ దర్శనం కోసం ఎదురు చూస్తాండి, ముందు శబరి దగ్గరికి వెళ్ళమని ముందు ఒక మహర్షి ఇవ్వటంతో ఇస్తేనే రాముడు అక్కడికి వచ్చాడు. ఈ జతలు చచ్చిపోయిన తర్వాత కుదరవండి. మీ జతగాళ్ళు ఉండే వాళ్ళు మీరు కలిసి వెళ్తామంటే కుదరనివ్వరండి. చనిపోయిన తర్వాత 30 ఏళ్ళు సేవ చేసి ఎవరికి మతం మారుసుకుని సేవ చేస్తే మరి చనిపోయిన తర్వాత ఎవరు దాని అవి శబరి మతం మారి చెప్పాడు, నాకంటే నువ్వే అదృష్టవంతురాలు, నాకంటే నువ్వే అదృష్టవంతురాలు, ఇంకెదురు భగవంతుడే నీ దగ్గరికి వస్తున్నాడు చూడటాను. అది నా అది నాకు లేదు, ఆ వైభవం నాకు లేదు. నీ పుణ్యం నీ పుణ్యం, నా పుణ్యం నా పుణ్యం. నీ ఆ వైభవం నీ ఒంటి మీద ఉంది కానీ నా ఒంటి మీద లేదు. లోకాలు చెప్పుకుంటారు మామూలు శబరి గారు గురువు అంటే మతని మహర్షి గారు అని లోకం చెప్పుకునే మాటలు, కానీ వైభవం అంతా నీదే. అసలు ఇంకోటి ప్రపంచంలో మనకి ఎవరమ్మ ఇది వ్యవస్థలు మీరు అందరూ, నేను 10 మాటలు చెప్పట్లు. ప్రపంచంలో మనకి ఎవరైనా శత్రువులు ఉంటే మన దేశమే శత్రువు. ఇది మంత్రంలా అనుకుంటారు. ప్రపంచంలో మనకి శత్రువులు ఎవరైనా ఉంటే ఎవరి శత్రువులు ఉంటే మన దేశానికి మించిన శత్రువు లోకంలో ఎవరు లేరు. పెంచేదంటే కామ ఎక్కడి నుంచి వస్తుంది? శరీరంలోంచి వస్తుంది. కోపం ఎక్కడి నుంచి వస్తుంది? శరీరంలోంచి వస్తుంది. మీ మీద నాకు అసూ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ దేహాన్ని నేను అనుకోవటం వల్ల మీ మీద అసూ వస్తుంది. అంటే దేహాన్ని అనుకున్నప్పుడు నాకంటే మీరు భిన్నంగా కనిపిస్తున్నారు కదా, అప్పుడు మీరు బాగుపడితే నాకు అసూ రావచ్చు. తర్వాత ఈ ఈ చెడ్డ గుణాలన్నింటికీ కేంద్రం ఎవరు? కేంద్రం ఎవరు? దేహమే. దేహం ఎవరు? ఎవడన్నా పొరపాటు చేస్తే దేనికోసం చేస్తున్నాడు? దేహం కోసం చేస్తున్నాడు. అంతే కదా, ఎవడన్నా మంచి పనులు చేసి దేహానికి ఊరేగింపుల కోసం చేస్తాడు. మంది మంచి వాళ్ళు ఉంటారు, ఆ మంచి పనులు చేసేవాడు కూడా దేవుడి యొక్క దయ కోసం చేయరాడు. ఈ దేహానికి ఊరేగింపు కోసం చేస్తారు, దేహానికి ఊరేగింపు చేస్తున్నారు. అంతేక మనకి ఈ చెడ్డ లక్షణాలని ఎక్కడి నుంచి వస్తాయి? దేహమేననుకోవటంలో దేహం నుంచి వస్తాయి. కానీ మనం మనిషి పట్టడానికి వాడు దేహమే కారణం. అసలు శత్రువులు అంటూ మనకు ఉంటే మన దేహానికి మించిన శత్రువులు సృష్టిలో ఎవరు లేదు. అసలు మనిషి పాపం చేసేవాడు కూడా దేహం కోసం చేస్తాడు, పుణ్యం చేసి వాడు ఎవరు చేస్తాడు? అసలు జ్ఞానం వైపు పుణ్యపాపాలు మనసు చేస్తే పాపం చేస్తే అది జ్ఞానం వైపు. రైట్ మైండ్ లేకపోతే, రైట్ యాటిట్యూడ్ లేకపోతే అది జ్ఞానం వైపు మనసు తిరగదు. కాశీలో మీరు ఎలా చేస్తే ఇంత పుణ్యం వస్తుందని చెప్తారు, కానీ మీరు చేయరు. నేను భీమవరంలో అక్కడ కోటి మందికి భీమవరంలో కోటి మంది కన్నా పెడితే ఎంత పుణ్యం వస్తుందో, కాశీలో ఒకరికి పెడితే పుణ్యం ఇచ్చేస్తుందో, ఒకరికి మీరు డబ్బులు ఇచ్చేస్తారు. భీమవరాన్ని కోటి మందికి అందులో అన్నం పెడితే ఎంత పుణ్యం వస్తుందో, కాశీలో ఒక్కడికి పోడితే చాలని అంత పుణ్యం వస్తే పెద్ద పుణ్యం కొట్టేస్తున్నారు కదా. అంటే డౌట్లు మనకు ఆ పనులు ఎందుకో, ఇదంతా ఇదంతా ఎవరు? మళ్ళీ పుణ్యం చేయాలి, దేహం రావాలి, మళ్ళీ దేహంతో మిఠాయి తినాలి, చదువుకోవాలి. మళ్ళీ కేంద్రం ఎవరవుతుంది? నీ పుణ్యానికి కూడా నీ దేహమే కారణం అవుతుంది. అది చూసుకోండి. ఈ దేహం కేంద్రంగా పెట్టుకుని మనం ఎంతకాలం పనిచేస్తాము, ఎన్ని జన్మలు పనిచేస్తాము, ఈ మనసు జ్ఞానం వైపు తిరగదు అసలు. అంటే ఈ మస్ట్ కల్టివేట్ రైట్ యాటిట్యూడ్ ఈ మస్ట్ కల్టివేట్ రైట్ యాటిట్యూడ్ ఇప్పుడు మనం ఏదో పని చేస్తాం, ఈ పని ఈ పని వల్ల మనకి ఆ దేహ చూసుకోవాలి, దేహభావం తగ్గుతుందా లేదా, లేకపోతే మాట్లాడుతున్నాం ఈ ఈ మాట వల్ల మనకు దేహభావం తగ్గుతాం లేదా, తర్వాత మనకు వచ్చి తలంపులు ఎటువంటివి వస్తున్నాయి మీ పక్కన కూర్చున్నా తెలియకపోయినా మీకు తెలుస్తుంది కదా, ఈ తలంపులు మనకు తలంపులు ఎటువంటివి వస్తున్నాయి. అది మీరు ఒంటరిగా ఉన్న నలుగురిలో కాదు, మీరు ఏకాంతంగా ఉండి వాచ్ చేసుకోవాలి. భగవాన్ ఇంకో మాట చెప్పారు గుర్తుంది, ఎగటవాడు ఎంత చెడ్డవాడని మీకు అనిపించినా వాడిని ద్వేషించకండి. ఎగటవాడు చాలా ఎంత చెడ్డవాడు ప్రపంచంలో ఎవడో లేడని మీరు అనుకున్న వాడిని ద్వేషించకండి. ఎందుకు చెప్పారో చెప్పండి మరి. అంటే మీరు వాడిని ద్వేషించకూడదు, మీరు వాడిని ద్వేషించి మొదలుపెట్టారనుకోండి మీ మనసు ఉదయంలో కలిగితే వాడి మీద చనిపోతుంది. ప్రమాదం చూడండి, మీ మనసు ఉదయంలో కలిగితే మానేసి ఎక్కడికి వెళ్ళిపోతుంది, వాడికి వెళ్ళిపోతుంది. అంటే మీ ద్వేషం మీ మనస్సును బాహ్యముఖం చేసేస్తారు. అంత దూరం ఆలోచించి చెప్పారు. ప్రపంచంలో ఎంత చెడ్డవాడుకుంది ఒక మనిషిని కనిపించకుండా కనిపించినా వాడిని ద్వేషించద్దు. ఎందుకు చెప్పారంటే ఎక్కడైతే ద్వేషం ఉందో అక్కడికి మీ మనసు వెళ్ళిపోతుంది, ఎక్కడైతే రాగం ఉందో అక్కడికి మీ మనసు వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీ మనవడు ఉన్నాడు అనుకోండి, రోజు బళ్ళు కలిసి చదువుకుంటున్నాడు వాడికి, మీరు అప్పుడప్పుడు కాశీలోకి వచ్చినాడు బళ్ళలోంచి టైంకి ఇంటికి వచ్చాడు మేము, లేదా ఏ కార్యక్రమంలో పడిపోయాడము, ఏదో మీకు ఇష్టమైన వాళ్ళు, మీకు ఇష్టమైన వాళ్ళు ఏమో మీకు జ్ఞాపకం రాగం. అది దేశంలోంచి బయటపడటం కానీ ఇంకా కష్టం రాగంలోంచి బయటపడటం. అది మీకు ఎలా కూర్చొని కదలకండి. మీకు రాగద్వేషాలు లేవనుకోండి మైండ్స్, మీరు మీ మైండ్ కదలమంటే కదలదు. ఇప్పుడు మన మైండ్ని ఆడమంటున్నాను, అది ఆడమంటాను. మీకు ఇష్టాలు అయిష్టాలు లేవని కదలమనే కదలదు. మీకు ఇష్టం ఎక్కడైనా ఇష్టం ఉన్నాయి పారిపోతున్నది, అయిష్టం ఉన్నా పారిపోతుంది. మీరు మీరు ఎంత సాధన చేసినా అది ఉరవైనలోకి వెళ్లకుండా అంతరముఖం అవ్వకుండా బాహ్యముఖానికి వచ్చాయి. అంటే ఇష్టాలు అయిష్టాలు దీనివల్ల ఏమవుతుంది, మనసు బాహ్యముఖానికి వచ్చేస్తుంది. బాహ్యముఖానికి వచ్చిందనుకోండి ఇంకా ఆ గురువు ఏం చేయాలి, ఆ గురువు ఏం చేయాలంటే మీ మనసును బాహ్యముఖానికి వస్తే మనసును అంతర్ముఖం చేయాలని మీకు సహకారం చేయాలి. అలా ఏ గురువు అయితే మీకు సహకారం చేయదు వాడు గురువు కాదు రాక్షసుడు. అంటే గురువు చెప్పే మాట మీ మనసు అంతర్ముఖపరిచేలా ఉండాలి. మీ మామూలుగా మీ మనసు మామూలుగా బాహ్యముఖానికి వెళ్ళిపోతాం కదా, ఇంకా బాగా ఇంకా బాహ్యముఖానికి వెళ్ళిపోయేలాగా చెప్తే అలాగే గురువు మీ మనసుని అంతర్ముఖం చేయాలి, అంతర్దృష్టి కలగాలి. అంతర్దృష్టి కలిగితే మీకు అంతర్దృష్టి కలిగితే హృదయంలో ఆ చైతన్యం ఉంది. హృదయంలో ఏంటి మహాశక్తివంతమడు. అంటే దేవి నవరాత్రులు అంటే శక్తిని ఆరాధించడం, దేవి నవరాత్రులు అంటే శక్తిని ఆరాధించడం. అతి శక్తివంతంగా ఉంటుంది ఆ చైతన్యంలో ఉన్న శక్తి భాగమే నవరాత్రుల కింద ఆ శక్తిని ఆరాధిస్తాం. దేవంటే ఎవరు శక్తి, దేవంటే మనం పని చేయడానికి శక్తి ఉండాలి, మాట్లాడటానికి శక్తి ఉండాలి, నడవటానికి శక్తి ఉండాలి. అంటే చైతన్యంలో చైతన్యం శక్తి లేకుండా ఉండదు, చైతన్యం జ్ఞానం శక్తి లేకుండా ఉండదు. ఆ జ్ఞానంలో ఒక భాగం ఉంటుంది శక్తినే మనం రూపం పెట్టి ఆరాధిస్తాం. అదే దేవి నవరాత్రి. ఈ తొమ్మిది రోజులు దేవుని ఆరాధిస్తారు. మనిషి బతకడానికి ఎంతో కొంత డబ్బు కావాలి, మనిషి బతకడానికి ఎంతో కొంత తెలివితేటలు ఉండాలి. ఆ తెలివితేటలు కొద్దిగా లేదు అని రోజు ఏదోకటి మోసం చేస్తూ ఉంటారు. మరి మీకు హైదరాబాద్లో చెప్పాను కదా, రాబోయే రోజుల్లో మీకు ఎన్ని డిగ్రీలు ఉన్నా ఎంత డబ్బు ఉన్నా మిమ్మల్ని బతకనివ్వడం, తెలివితేటలు లేకపోతే మనం బతకనివ్వడం. మీకు బాగా డబ్బు ఉందనుకోండి, ఓ 10 డిగ్రీలు ఉందనుకోండి, కానీ తెలివి లేదనుకోండి, ఆ విచక్షణ లేదనుకోండి, మిమ్మల్ని చొరపడిన వాళ్ళే బతుకున్న వాడు రాబోయే రోజులు. అంటే రోజు ఎవరెవరు మిమ్మల్ని మోసం చేసేస్తా ఉంటారు. అంటే తెలివి లేకపోతే మీరు డిగ్రీ ఉన్నా డబ్బు ఉన్నా మీరు స్వతంత్రంగా బతకలేదు. అంచేత ఈ నవరాత్రుల్లో ముగ్గురిని ఆరాధిస్తారు, లక్ష్మిని ఆరాధిస్తారు. లక్ష్మి అంటే పైసా. ఎలాగ ఇంకోటి చదువు, ఏ చదువు, సరస్వతిని ఆరాధిస్తారు. మూడు శక్తి దొరకని, దొరక అంటే శక్తిని ఇస్తుంది మనకు, దొరక అంటే శక్తిని ఇస్తుంది. ఎలాగ మన మనసులో శత్రువులను సంహారం చేయాలంటే శక్తి అవసరం. ఆ శక్తిని ఇచ్చింది దొరక. మనలో ఉన్న దుష్ట సంస్కారాలను పోగొట్టుకోవాలంటే శక్తి అవసరం. ఆ శక్తి ఎవరు దొరక. అంటే మనం మామూలుగా బతకడానికి ఈ ముగ్గురే అవసరం. ఏ ముగ్గురు సరస్వతి కటాక్షాంశనం, లక్ష్మీదేవి కటాక్షాంశనం, ఏదైనా పనిచేయాలంటే శక్తి ఉండాలి కదా. ఆ శక్తి కావాలి. దురద కటాక్ష అవసరం. బాహ్య జీవితంలో ఈ ముగ్గురు మనకు అవసరం. అదే దేవి ఎవరు అవసరం. పెద్దలైందా దేవి నవరాత్రులు అంటే మనం ముగ్గురిని ఆరాధిస్తాం. దేవి నవరాత్రి లక్ష్మీదేవిని ఆరాధిస్తాం. మనకు అది అవసరం. బాహ్య జీవితంలో సరస్వతి దేవిని ఆరాధిస్తాం. ఎంతో కానీ తెలివి ఉండాలి కదా మనిషి మీద. తెలివి లేకపోతే వాడు రోజు రెండు ఎలా బిహేవ్ చేయాలో తెలియదాడికి. చాలా దొరక శక్తి. ఎంతో కొంత శరీరంలో శక్తి లేకపోతే పని చేసుకోలేము. పని చేసుకోలేము కదా. ఎంత ఎందుకు మనం ఇలా కూర్చున్నారంటే మీరు నిలబడాలంటే శక్తి ఉండాలి. మీరు అందరూ కూర్చున్నారు నిలబడాలంటే శక్తి. శరీరంలో శక్తి లేకపోతే ఎలా నిలబడతారు? నిలబడలేరు కదా. శక్తి లేకపోతే మీకు ఎముకలు ఉన్నా నిలబడలేరు. ఆ శక్తిని దొరక ప్రసాదిస్తుంది. ఏదైతే మనం నిత్య జీవితంలో అవసరమో వాళ్ళే దేవుని నవరాత్రి దేవుని పూజిస్తున్నాం. అది అంతే మనకేంటి ఇప్పుడు వ్యక్తి భావన అజ్ఞానం నశించాలి. మనకేం నశించాలి? అజ్ఞానం నశించాలి. అంటే అజ్ఞానం ఎక్కడ ఉంది? బయట లేదు. బయట ఉంటే పర్వాలేదు. మనం అందరూ ఇంత పట్టేసుకుని చంపేద్దాం దాన్ని. అజ్ఞానం అది బయట లేదు. ఎక్కడ ఉంది? లోపల ఉంది. అది ఎలా? ఎక్కడ? మనోరూపంలో ఉంది. ఎలా ఉంది? మనోరూపంలో ఉంది. అంతేగా మనోరూపం ఉంది కాబట్టి మనస్సు నశిస్తేనే కదా నశించలేదు. ఏది మనోనాశనం అయితేనే కానీ అజ్ఞానం నశించలేదు. మనస్సు నశించకుండా అజ్ఞానం అంటే అది అజ్ఞానమే మనోరూపంలో ఉంది. ఇప్పుడు చూడండి మన మనసు గంట కూడా రకంగా ఉంటుంది. మన మనస్సు ఎంతగా అజ్ఞానం చేతిలో ఉంటుంది. కిడ్జుడికి వెళ్ళకూడదు. అజ్ఞానం అజ్ఞానం తొలగించుకోవడానికి గురువు అనుగ్రహం ఈశ్వరుడు. అలా ముందు భగవంతుడు ఏం చేస్తాడంటే తను నీలో అజ్ఞానం ఉన్నట్టు చూపిస్తాడు. నీలో అజ్ఞానం ఉన్నట్టు చూపిస్తాడు. నీ ఎరుకులోకి తీసుకొస్తాడు. తర్వాత దాన్ని తొలగింపు తర్వాత దాన్ని తొలగించడానికి నీకు ఉపాయంతరం చేస్తాడు. దాన్ని తొలగించడానికి ఉపాయంతరం చేస్తాడు. నీకు అజ్ఞానం ఉందని చూపించేవాడు ఆయన. ఎలా పోగొట్టుకోవాలో చెప్పేవాడు ఆయన. ఎలా చెప్పి ఎలా పోగొట్టుకో అజ్ఞానాన్ని ఎలా పోగొట్టుకోవాలో చెప్పుకున్నాడు. మరి దానికి భక్తి మార్గం జ్ఞాన మార్గం ఉపాయం చెప్పేవాడు కూడా ఆయన. నీ చేత ఆ పని చేయించేవాడు కూడా గురించి మీరు ఎక్కువ ఉన్నాడు. మరి పొలం ఎక్కడ ఉన్నప్పుడు ఇప్పుడు వాళ్ళకి భగవంతుడి మీద ప్రేమ లేదు, వీళ్ళకి భగవంతుడి ప్రేమ లేదంటే అంత తొందరగా వచ్చేస్తుందంటే అది ఇవ్వాలి కదా మీకు ప్రేమ. వాళ్ళకి లేదు వీళ్ళకి లేదని మీకు నోరు నొప్పది. అది కదండి భగవంతుని మనం ప్రేమించాలంటే ఆయన మనం ప్రేమిస్తే ఆయన ఇచ్చిన ప్రేమతో ఆయన ప్రేమిస్తారు. మన దగ్గర ప్రేమ లేనివాళ్ళు ఎక్కడ ప్రేమిస్తాం? ఆయన ఎవరో మనం 10 రూపాయలు ఇస్తే 5 రూపాయలు ఎవరికి ఇవ్వగలం? ఆయన ఇవ్వకపోతే ఎక్కడి నుంచి తెచ్చిస్తాం? ఆయన ఏమైనా మనం చదివిస్తే ఆయన మాటలు చెప్పగలం. ఆయన ఇవ్వకపోతే ఎక్కడ చెప్పగలం? ఆయన ఆయన ఇచ్చేసి మనం చేసామనుకుంటాం. ఇది మనకి భగవంతుని తెలుసుకోవాలంటే ప్రేమ కావాలి. ఆ ప్రేమ ఎవరిస్తారు? భగవంతుని తెలుసుకున్న ప్రేమ భగవంతుని ఇస్తాడు. మీరు అర్థం అంటే ఆ తెలుసుకోవాలి బుద్ధి కూడా ఆయన కలగజేస్తాడు. ఎలా ఎలా మనం ఎలా మనం బిహేవియర్ ఉంటే ఆయన తెలియబడుతుంది. ఆ బిహేవియర్ కూడా ఆయన నేర్పుతాడు. మన తెలియబట్టం అనేది కూడా ఆయన చేస్తాడు. మీరు నేను ఎక్కడ ఉన్నాం అంటే మనకున్న పవర్ మూస్తాన వల్ల మనం ఉన్నాం అనుకుంటున్నాం. మన హైదరాబాద్ స్వామి మాట్లాడే చూడండి కృష్ణుడు అంటే అటు ఉండడు మిథ్యాచారి అంటాడు. ఏమంటాడు? మిథ్యాచారి అంటాడు. లోపల కోరిక ఉంటుంది, అటు కోరికలు లేవని మనం చెప్పుకోవాలి. అంటే ఆయన చెప్పింది చేయడానికి బదులు డబ్బులు తినేస్తున్నారు. నేను డబ్బులు తిన్నాను అని చెప్పి అదే డబ్బు కూడా ఎందుకు
అది నిజంగా ఈ డబ్బు మీద వాసం లేదు కానీ పేదా పదిన డబ్బు కూడా మీకు ఎందుకు? అదిగా మీ అన్నపూర్ణం మీ డబ్బు, మీ డబ్బు వస్తుమని మీ డబ్బు అన్నపూర్ణం మీ డబ్బు వస్తుమని జ్ఞాపకం వస్తా అంటే డబ్బు కాంక్ష ఉంది. డబ్బు కాంక్ష లేనప్పుడు మీకు 10,000 కోట్లు ఉంది అన్నపూర్ణం ఎందుకు? ఎందుకు ఇది ఫోన్కి ఆ పేడ మనం తినేస్తున్నాడు అంటాడు, నేనేమో డబ్బు తిన్నా అంటాడు. ఏం మాటలు పెట్టి మాట్లాడే ఆ పుస్తకం ఏంటి? శ్రమణ సత్వం పుస్తకం ఓపెనింగ్ సందర్భం ఏంటి? అయ్యా అది సన్యాసం ఇచ్చినాడు దానికి అధిపతి, దీనికి ఆశ్రమానికి అధిపతి. అటువంటి మాట్లాడుతుంటే ఏసుకి దగ్గర ఉంటే ఇలా అంటాడు, ఓ తండ్రి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియకుండా మాట్లాడుతున్నారు, వాళ్ళు క్షమించి ఆశ్చర్యం చేస్తూ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియట్లేదు, వాళ్ళు క్షమించి వాళ్ళు ఆశ్చర్యించు. ఇప్పుడు దీనికి భగవాన్ సూత్రం చెప్పారు, మీకు ఎవరైనా చెడ్డ కనిపిస్తాననుకో, మీకు ఎవరైనా చెడ్డ కనిపిస్తాననుకో, ఆ చెడ్డ నీలో ఉందని తెలియక ఆళ్ళలో ఉందనుకుంటున్నావు. నీలో చెడ్డలు ఏమిటి? ఆళ్ళు చెడ్డ ఎందుకు కనిపిస్తుంది? నీలో ఎంతో కలిపి చెడ్డ ఉంది, చెడ్డ ఉంది కాబట్టి ఆళ్ళలో చెడ్డ కనిపిస్తాం. నీలో ఏమి చెడ్డ లేదో, ఈ నీలో చెడ్డ ఏమి లేకపోతే ఆళ్ళు చెడ్డ నీకు కనపడదు అసలు, అది మీకు తెలియదు. మనలో ఉన్న చెడ్డతో ఆళ్ళలో ఉన్న చెడ్డ చూస్తారు. మీరు మంచివాళ్ళు మరి మీకు తెలియనప్పుడు మీరు ఏం చేస్తారు? అలా తెలివి చెప్పేవాడు ఈశ్వరుడు. మీరు అందరూ చెడ్డవాళ్ళు మంచివాళ్ళు మరి తెలియనప్పుడు ఏం చేస్తారు? మీకు లెక్క చెయ్యాలండి, ఎలా చెయ్యాలో చేస్తారు. ఆ తెలివి మనలో ఉన్న అజ్ఞానాన్ని ఆ తెలివి చెప్పేవాడు ఆయనే. ఒకసారి రెచ్చగొడతాడు మన అజ్ఞానాన్ని. ఆ మీటింగ్ లేదు సాంబార్ వాళ్ళు అధ్యక్షుడు పిలిస్తే రావాలి, జ్వరకుండా వచ్చి మాట్లాడేస్తాడు ఆ స్వామి. నాకు అనిపించింది ఆయన చూస్తే ఆయన తిన్న అన్నవంత కోపం నుండి మాడిపోతుందని అనిపిస్తాం. ఆయన 2 పూట్లు అన్నం చేసినాడు, కాఫీ తాగుతున్నాడు, ఈ కాఫీలు అన్నాలు మొత్తం కోపం నుండి మాడిపోతుందని అనిపిస్తాం. వైద్య పడు స్వామి వాళ్ళు పాల పూలు చేయించుకుంటున్నారు, నేను చేయించు ఆళ్ళ పాల పూలు వీడికి వీడికి చేసేవాడు ఎవడ కనపడతాడు అసలు ఏడు పది ఈ స్వామికి పాద పూజ చేసేవాడు ఏం లేదు ఆళ్ళ పాల పూజలు వీడికి ఎందుకు? అందుకే మా పాపకి పాల పూజలు చేయించుకోవాలండి. అది ఎవడో శివయంగా ఆశ్రమానికి అవుతాడు అని అక్కడ చేసేవాడు ఎవడో కనపడటం లేదు అంటే ఈయనకి నెరవేరిన కోరికలన్నీ బాధపడుతున్నాయి. లేదు కృష్ణుదేవుడు గారు విద్యాచారి అన్నాడు, ఏమన్నాడు విద్యాచారి అంటే వాడికి లోపల అన్ని కోరికలు ఉంటాయి, కోరికలు లేనట్టు నటిస్తూ ఉంటాడు. ఆయన ఏమన్నాడు? విద్యాచారి ఆయనకి ఆశ విపరీతంగా ఉంటుంది వేరట్టు కానీ అంటే హిపోక్రాట్స్ అని వాడు వాళ్ళు ఇంగ్లీష్లో ఏమంటారండి హిపోక్రాట్స్. అంటే ఇప్పుడు ఆ స్వామి కూడా గురువే మనకి. ఆ స్వామి మాట ఎందుకు చదువుతున్నాడంటే ఆ స్వామి మనకు ఎంత గురువు అంటే నాలా మీరు ఉండొద్దు అని చెబుతున్నాడు. ఆ స్వామి కూడా మనకు గురువే ఎందుకు చెబుతున్నాడు? నేను ఇలా ఉన్నాను కదా, మీరు ఇలా ఉండొద్దు అని స్వామిని బట్టి నేను తెలుస్తాను, మనం అలా ఉండకూడదు అని చెప్పి ఆయన కూడా గురువే. మనం స్వామిని చూస్తే అనిపించింది అలా మనం ఉండకూడదు అనిపించింది. ఆ కలవడు మాట్లాడేస్తున్నాడు అంటే ఇప్పుడు స్వామి కూడా మనకు ఎలా గురువు? ఆయన చేసినట్టు చేయొద్దండి, ఆయన చేసినట్టు చేయకూడదు మనకు అనిపిస్తాను కదా, ఎవరిని చూసి అనిపిస్తుంది? అంటే ఆయన కూడా గురువే, ఆయన కూడా గురువే. మీరు ఇలా పాజిటివ్గా తినిచేస్తే హైదరాబాద్ స్వామి కూడా మన గురువు అరవింద్ అక్కడికి వెళ్తామని చాలా పాట ఎవరో ఆహ్వానించకుండా మాట్లాడేస్తున్నాడు. మాసంలో ఆంధ్రాలో వాళ్ళ ఆశ్రమ, ఈ ఆశ్రమం ఆయన సొంతంగా కష్టి మనం ఎన్ని కూర్చుంటే మనం వెళ్ళిపోమని చెప్పి హక్కు లేదు ఆయనకి. మనం ఏమి అర్థం చేస్తే పోలీసుకి వెళ్ళి పెట్టేస్తున్నాం. ఆశ్రమ ఆయనది కాదు, ఈ ఆశ్రమం ఈయనది కాదు, ఇప్పుడు కష్టీలు. ఇప్పుడు మనం గుళ్ళోకి వెళ్ళాం, గుళ్ళోకి రావద్దని చెప్పడానికి వాళ్ళకి హక్కు లేదు. గుళ్ళో అర్థం చేస్తే పోలీసుకి వెళ్ళి పెట్టేస్తాం అంతవరకే. అందుకని గుళ్ళోకి మీకు రావద్దని ఎవరు అంటానికి అక్కడ పబ్లిక్ ప్రాపర్టీస్ అయి అంటే కోపం లేదు అనేస్తాడు. తర్వాత భగవంతుడు ఏం చెప్పాడంటే ఈ రాగం ఒకటి భయం ఒకటి కోపం ఒకటి తగ్గించడం ఎందుకు చెప్పాను తగ్గించడం అంటే ఆయనకు నష్టం ఏంటి భగవంతుని తగ్గించడం అని చెప్తున్నాడు తగ్గించడం అని కూడా ఆయనకు నష్టం ఏంటి ఎందుకు చెప్తుంది మీకు రాగం ఉందనుకోండి మన శరీరం కూడా నీడ ఎలా వస్తుందో రాగం కూడా తక్కువ వచ్చాయి మీకు అర్థమవుతుంది మీకు భయం వేస్తామనుకోండి ఏదైనా విషయంలో భయం కూడా దుఃఖం వచ్చాయి భయం కూడా దుఃఖం వచ్చేస్తుంది విషయానికి వచ్చేస్తుంది రాగ భయం కోపం అంటే మీకు మాట మాటకి కోపం వచ్చేస్తానుకో దాని అనకాల అశాంతి వచ్చేస్తుంది దాని అనకాల అంటే మీకు కోపం ఉంటే కూడా మనిషి కూడా నీడ ఎలా వస్తుందో అశాంతి వచ్చేస్తుంది లేదా రాగం ఉంటే అశాంతి వచ్చేస్తుంది ద్వేషం ఉంటే అశాంతి వచ్చేస్తుంది భయం ఉన్నా అది మీ ఎదురు భయం వేస్తానుకోవడం కూడా అశాంతి వచ్చేస్తుంది అక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది అంటే మీరు ఏది విడిచిపెట్టకపోతే ఏది విడిచిపెట్టకపోతే మిమ్మల్ని అశాంతి దుఃఖము వేదన రోదన కూడా పడతాయో వాటిని విడిచిపెట్టమని చెబుతున్నాడు అలా విడిచిపెట్టగలటం కూడా ఎద్దునే అలా మీరు విడిచిపెట్టగలగటం కూడా ఎద్దునే అంటే ఇవన్నీ ఎందుకు విడిచిపెట్టమని చెబుతున్నాడు అది ఉంటే మనకు దుఃఖం రావటం దుఃఖం వచ్చేస్తుంది కూడా దుఃఖం వచ్చేస్తుంది అది బుద్ధి ఏం చెప్పాడంటే బండిని ఎడ్లు తాగితే ఆ ఎడ్లనికాయ చక్రాలు కూడా వచ్చేస్తే చక్రాలు ఆగమంటే ఆగో ఆ ఎడ్లనికాయ చక్రాలు కూడా వచ్చేస్తే ఈ కనుక విడిచిపెట్టకపోతే మీకు బండి వెనకాల చక్రాలు ఎలా వస్తాయో ఆ ఎడ్లు కూడా చక్రాలు ఎలా వచ్చేస్తే మీకు కూడా అశాంతి దుఃఖం అన్నీ వచ్చేస్తాడు ఎవడు ఆప్ చూడాడు ఎవడో అంటే రోగ కారణం ఉన్నప్పుడు రోగం వచ్చి తీరుతుంది వెనక ముందు అసలు రోగ కారణాలు లోపల ఉన్నాయనుకోండి ఏదో రూపంలో రోగం వచ్చేస్తూ ఉంటుంది అలాగే మీకు అశాంతి ఇచ్చే కారణాలు మీకు లోపల ఉన్నప్పుడు అవి వస్తూ ఉంటాయి అని విడిచిపెట్టవలసింది విడిచిపెట్టి చెప్పాడు విడిచిపెట్టమని విడిచిపెట్టాడు విడిచిపెట్టమని విడిచిపెట్టాడు మీరు అర్థం దూసుకోవడం చెప్పాడు నువ్వు యజ్ఞదార తపస్సు విడిచిపెట్టద్దు అన్నాడు విడిచిపెట్టి అని చెప్పాడు కదా విడిచిపెట్టకూడదు ఏంటి యజ్ఞదాన తపస్సు యజ్ఞం అంటే స్వార్థం లేకుండా పనిచేయదు అంటే మీ దేహయాత్ర సరిపడి మీరు చూసుకుని తర్వాత మీరు ఏదైనా సమాజానికి ఉపయోగపడితే ఈశ్వరు అర్పణగా చేయడం అదే మెల్లుకో అక్కర్లేదు పని మెల్లుకోమని కాదు మీ దేహ ప్రారంభంలో ఏదైనా పని ఉంటే అది ఈశ్వరు అర్పణగా చేయమని అంటే రోడ్డు మీద దుమ్మంతా మెల్లుకోమని కాదు అంటే అర్జునుడు యుద్ధం చేసేది మనందరినీ యుద్ధం చేయడం కాదు ఆయన చెప్పింది అంటే అర్జునుడు ప్రారంభం యుద్ధం చేయవలసి ఉంది కాబట్టి అది పనిపట్టుగా చేయమని తర్వాత ఇంకేం చెప్పాడు అది దానం దానం అంటే మీరు సమాజంలో హెచ్చు తగ్గులు ఉంటాయి సమాజంలో హెచ్చు తగ్గులు ఉంటాయి సేవసు సేవ నాటు ఉన్నవాళ్ళు లేనివాళ్ళు ఈ ఉన్నవాళ్ళు లేనివాళ్ళు ఏదో రూపంలో సహకరిస్తా అంటే వాళ్ళు కూడా సుఖంగా బతుకుతూ ఉంటారని దానం చెప్పాడు సేవసే సేవ నాటు అంటే సమాజానికి తప్పని ఇప్పుడు చూడండి నలుగురు పిల్లలు ఉంటే తల్లిదండ్రులు నలుగురు సమానంగా పంచిపెట్టేస్తారు వాడు అభివృద్ధిలోకి వస్తాడు వాడు పాడైపోతాడు అది మన కారణాలు చెప్పలేం అంటే అవన్నీ మనం వెతకలేం అంటే సేవ సందులు కూడా సేవ నాటికి కొన్ని చేయగలి సహకారం ఆ ఎందుకు ఎలా పాడైపోయాడు ఆ ఎందుకు పాడైపోయి అందుకు నీ దగ్గరికి వచ్చాడు ఆ ఎందుకు పాడైపోయి అన్నీ చూడండి అది పాడకపోతే నీ దగ్గరికి ఎందుకు వచ్చాడు మనంతా రీసెర్చ్ అది ఎందుకు పాడైపోయాడు పాడైపోయాడు సరే అయిపోయి పాడైపోయాడు కాబట్టి నీ దగ్గరికి వచ్చాడు ఎందుకు పాడైపోయావు నువ్వు అది పాడకపోతే నీ దగ్గరికి ఎందుకు వస్తాడు అనవసరం వెనక్కి ఆలోచించడం ఈ చేయగలిగితే చెయ్యి లేకపోతే నమస్కారం హృదయంలో నారాయణుడికో నమస్కారం పెట్టి పడతాయి అవమానం చేయొద్దు అవమానం చేయొద్దు దానం ఎందుకు చెప్పాడంటే దానం అనేది ఎందుకు చెప్పామంటే నేను ఇప్పుడు నేను చెప్పింది కూడా కరెక్ట్ కాదు వ్యవహారికంగా చెప్తాను మీరున్న స్వార్థం తగ్గించడం అని చెప్పాను ప్రపంచంలో ఇంతవరకు ఏ మతస్థులైనా ఏ స్వార్థపరుడిగా ఆత్మజ్ఞానం కలగలేదు ఇప్పుడు దానం ఎందుకు చెప్పాడంటే నేను స్వార్థం తగ్గించడం కోసం చెప్పాడు యేసుక్రీస్తు దశమి భాగం అంటాడు యేసుక్రీస్తు దశమి భాగం అంటాడు నీకు 10 రూపాయలు భగవంతుడు ఇస్తే 9 రూపాయలు నువ్వు అడిగితే రూపాయలు ఎవడ పాడితే
చేయమని ఎవరు మీకు ఎక్కడైతే మీకు న్యాయం అని చూస్తుందో అక్కడ చేయమని. తపస్సు, తపస్సు అంటే మన శరీరంలో చివరి శ్వాస వరకు తపస్సు చేయవలసింది. అంటే ఈ మనం ఈ నిజాన్ని మనం అంటే చేయమమ్మా, నేను కాకపోయినా రామకృష్ణ భగవంతు గారు చెప్పే మాట మీకు చెప్తా ఉంటాను, మీకు ఆ మాట నాకు ఇష్టం, నాకు ఇష్టం కాబట్టి మీకు చెప్తున్నాను. నేనేనైతే నేను కాదు, నేనేనైతే చెప్పాంటే నేను చాలా కష్టపడుతున్నాను, మీరు అందరూ చెప్పుకుంటున్నారు, కష్టపడతాడు, గుర్రాలు చేసేస్తాడు, పచ్చగడ్డ చేసేస్తాడు, అన్ని పనులు చేసేస్తాడు. మామూలుగా మనం అన్నం వండిస్తాం కానీ ఆకులు తీయ మన ఆకులు తీసేస్తాడు, ఎవరైనా తెలుగు పిలిచారు కూడా ఆయన ఆకులు తీసేస్తాడు, మీరు కృష్ణుని ఇంట్లో తెలుగు పిలిచారు కూడా ఆకులు తీసేస్తాడు. అది పని ఎక్కువ పని తక్కువ అని లేదు, ఎవరికి కృష్ణుడికి లేదు, అన్ని పనులు చేసేస్తాడు. అంటే అవసరం ఉండే చేసేస్తాడు అన్నమాట. ఆనంద నేను ఈ కష్టపడి పని చేయటం వల్ల నాకు వచ్చి లాభం లేదు, పని మానేసి చూసుకోవడం వల్ల నేను నాకు వచ్చి నష్టం లేదు. ఎందుకు పని చేస్తున్నాయంటే లోపలి కోసం చేస్తున్నాను. కృష్ణుడు సామర్థ్యంలో కూర్చోడం, మనం గురు సామర్థ్యంలో కూర్చోకూడదని లోకం అనుకోకూడదని చేస్తున్నాను. అర్జునుడు యుద్ధం చేసి సాయంత్రం ఎక్కడైతే ఇంటికెళ్ళి పోవడాలి, ఎవరు ఆయన అక్కడ నేను గుర్రాలను తోలుకుని కాళ్ళలో తీసిపోయాడు. ఇది గుర్రా ఆయన ఇంటికెళ్ళి వాడుకు గుర్రాలు ఉన్నాయి కదా, మరి గుర్రాలు తోలికెళ్ళి ఉండడం నీటిలో తోలికెళ్ళి అగ్నిలు పెట్టి శుభ్రంగా కడుపు తెచ్చు. జీవుడికి ఇది గొప్ప, ఇది పెద్ద పని తక్కువ పని అంటది, మీకు అర్థమవుతుందా? జీవుడికి ఏంటంటే ఇది గొప్ప పని చిన్న పని, దేవుడికి ఇది పెద్ద పని చిన్న పని అన్నాడు. ఆ పని అవసరం అనుకుంటే చేస్తాడు, చిన్న పని అనే సరే. జీవుడికి దేవుడికి అది తేడా. జీవుడు ఏమనుకుంటాడు ఇది ఈ పని చేసి ఈ పని మన పని ఉపయోగించుకుంటాం, అన్నం వడ్డించడం మంచి పని అనుకుంటాం, ఆకులు తీసేయడం చెడ్డ పని అనుకుంటాం. దేవుడు అలా అనుకోడు. అంటే మనం కూడా దేవుడు అవ్వాలంటే దేవుళ్ళే పని చేయడం నేర్చుకోవాలి. మాటలతో కాదు, మాటలతో మాసపోయేటంత అమాయకుడు కాదు దేవుడు. ఓ మాటలతో ఇంకా మనిషిని మోసం చేయగలం కానీ దేవుడిని మనం మోసం చేయలేము. అయితే మీరు ఏ మార్గంలో ప్రయాణం చేసినా మీ మనసుని మీరు మంచి యాటిట్యూడ్లో పెట్టుకుని, దాని కండిషన్లో పెట్టుకుని, దాని దాంట్లో పేచీలు పెట్టుకోకుండా దానికి మంచి నడిపి మనసుతో రోజు పేచీలు పెట్టుకోవద్దు అంటున్నారు. దానికి మంచి నేర్పి, దానికి ఈ మంచి నేర్పి, దానికి ఏం చేయండి, అది ఎక్కడి నుంచి వస్తుందో దానికి దారి చూపించి, ఎక్కడి నుంచి వస్తుందో దానికి దారి చూపించి, అది వచ్చిన దారిలో దాన్ని పంపడానికి ప్రయత్నం చేయండి. అంటే భగవంతుడు ఎక్కడున్నాడు ఇది ఎక్కడి నుంచి వస్తుంది, భగవంతుడు ఎక్కడున్నాడు అక్కడి నుంచి వస్తుంది. అంటే ఇది ఎక్కడి నుంచి వస్తుంది బెచ్చి దాన్ని అక్కడికే పంపితే అక్కడ లయ అయిపోతుంది. అక్కడ ఏమవుతుంది అంటే అణిగిపోతుంది, అణిగిపోయి కరిగిపోతుంది. అలాగే నీ సముద్రంలో గడిపోయిన తర్వాత ఎలా అణిగిపోతుందో అలా ఈ మనుషుని ఒళ్ళో అణిగిపోతుంది. అంచేత ఈ కర్మ మార్గం వర్తిస్తారే మనకు ఈ ఒళ్ళే స్థలంలో మనసుని నిలబెట్టి ఉంచడానికి ఈ మార్గాలన్నింటినీ సమన్వయం చేసుకొని లేదా ఒకే మార్గం పట్టుకుని వేలాడాలి. అంటే ఈ మొత్తం అది ఏ మార్గంలో చెందా మనసుని అక్కడ తీసుకెళ్ళాలి, ఉదయంలో తీసుకెళ్ళాడు భగవంతుడు. అందరూ మీ చరిత్రలో ఉన్నాడా ఉదయంలో ఉన్నాడని చెప్పాడా? భగవంతుడు ఎక్కడ ఉన్నాడని చెప్పాడు? చరిత్రలో ఉన్నాడని చెప్పాడా? మరి ఉదయంలో ఉన్నాడని చెప్పాడా? ఎక్కడ ఉన్నాడు? ఉదయంలో ఉన్నాడు, ఉదయంలో ఉన్నాడు, చరిత్రలో లేడు, చరిత్రలో ఉదయంలో ఉన్నాడు. భగవంతుడు ఎక్కడ ఉన్నాడని నేను చెబుతున్నాడు. అక్కడికి ఈ మనసును జాగ్రత్తగా దేవుడు ఈ మనసును తీసుకెళ్ళి అక్కడ జాగ్రత్తగా తీసుకెళ్ళి దాంతో వినోదం పెట్టుకోకుండా దాంతో స్నేహం పెట్టుకుని దాన్ని మచ్చలు చేసుకుని అందులో ఏం రోగాలు ఉన్నాయో అది జాగ్రత్తగా తగ్గించుకుంటూ తీసుకెళ్ళి ఈ మనసును తీసుకెళ్లి హృదయాకారం కనుక చెందని చేస్తే అప్పుడు మీరు సముద్రం అవుతారు.
అంటే ఆవిడ సుఖం కోసం శాంతి కోసం కాశీ మీద అరుణాచలం మీద రామేశ్వరం మీద వీటి మీద ఆధారపడక్కర్లేదు. ఆ స్థానం ఎటువంటిదంటే ఆ ఒక్క స్థానం ఎటువంటిదంటే ఉన్నది, ఆ హృదయ స్థానం ఎటువంటిదంటే ఆధ్యాత్మిక హృదయం అంటే ఫిజికల్ వ్యాప్త కాదు. ఎక్కడైతే ఈశ్వరుడు అంతర్యామిగా ఉన్నాడో ఆ స్థానం ఎటువంటిదంటే ప్రపంచంలోనూ 200 కోట్ల మంది జనమి చుట్టూలు అయిపోయి నీకు ఏముండదే అనిపించు. ప్రపంచంలోని 200 కోట్ల మంది జనం మీకు చర్చలేదు మీకు ఏమనకి. మనం ఎంత చిన్న వాళ్ళుగా ఉన్నామంటే మీరు రోజు మాట్లాడి కోళ్ళు రోజు కోపం వచ్చి మీ చోటు మాట్లాడటం మనసు మీరు అశాంతి. ఎంత అల్పంగా ఉన్నామో, ఎంత స్వల్పంగా ఉన్నామో, ఎంత బలహీనతగా ఉంటున్నామో దాన్ని బట్టి ఇతరుల మీద ఎంత ఎక్కువగా ఆధారపడిపోయామో తెలియదు. నీ సుఖం కోసం నీ కోళ్ళగా నాకు రిటైరాలు అంటారు. నీ సుఖం కోసం కోళ్ళ మీద ఏం ఆధారపడతావు నువ్వు అంటే దాని అర్థం నీ కాళ్ళ మీద నువ్వు నిలబడలేకపోతున్నావు. నీ కోళ్ళ మాట్లాడకపోతే నీకు దుఃఖం వచ్చేస్తాయి. నీ అర్థం నీ కాళ్ళ మీద నువ్వు నిలబడలేకపోతావు. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడకపోతే నీ శాంతి ఏంటి? ఇంకా నీ దేహం నువ్వు కానప్పుడు నీ కోడ దేహం కోడలు ఎలా అవుతుంది? దేహం ఎలా చూస్తున్నావు కాబట్టి నీకు అశాంతి ప్రారంభం అవుతుంది. అంటే నీకు ఎవరికైనా అశాంతి వస్తాయంటే ఓ పూజలు చేయించేసుకోవడం, జపాలు చేయించేసుకోవడం, తమలో డబ్బులు ఖర్చు పెట్టేసారు బాగా దొరకపోతూ గొప్ప నృత్యం చేయకండి అంటున్నాడు. మంది దుఃఖం వచ్చేస్తాడు దమలో వెళ్ళి పూజ చేయించేస్తాడు. లేకపోతే నవగ్రహాలు ఏమిటన్నాగా చుట్టూ తిరిగేస్తాడు. దానివల్ల మనకి పెద్ద ఏమి రాకపోయినా ఆకలి వేస్తున్నాను అనుకోండి, 4 మీటర్లు ఎక్కువ నవగ్రహాలు చుట్టూ ఎక్కువ తినేస్తాయంటే నువ్వు టైర్ అవుతారు కదా, ఆకలి ఎక్కువ అవుతుంది. అలాగా మనం ఏం చేస్తాం? నవగ్రహాలు చుట్టూ తిరిగేస్తాం, భూమి చుట్టూ తిరిగేస్తాం, అవి ఏమి చేస్తాం? అవన్నీ పోదు. ఏదో దుఃఖం కోసమైనా మంచి పనులు చేస్తున్నారు అయితే దానివల్ల ఎక్సర్సైజ్ కూడా. అంటే ఇక్కడ నువ్వు తమకమైన పూజ చేసుకుంటారు. ఆ భార్యకి భర్తకి కలవటాలు కనుకోండి, 50 కేలు ఖర్చు పెట్టేస్తారు ఆ పూజ ఈ పూజ. వాళ్ళిద్దరూ గుర్తి పెట్టి నీకు పేల్చి ఏంటని అడగదు. అని పిత్త పనులు అన్నీ చేసేస్తాం. ఎవరు బతకాలి కదా. భగవాన్ ఏం చెప్తున్నావు కానీ నీకు ఏదైనా దుఃఖం వస్తావునుకో, అశాంతి వస్తావునుకో, ఒకవేళ మనిషి అయితే నీకు అది అశాంతి ఏ కారణం వల్ల అశాంతి వస్తావునో పరిశోధిస్తారు. మన శరీరానికి రోగం వస్తే స్కానింగ్ చేస్తున్నారు కదా. మన శరీరానికి రోగం వస్తే శరీరంలో ఏ రోగం లేదని తెలియదని కూడా స్కానింగ్ చేస్తారు. నేను ఈ మధ్యలో డాక్టర్ గారిని అడిగా, ఎందుకండి ఇది ఆ స్కానింగ్ ఏ స్కానింగ్ ఏ స్కానింగ్ ఎన్ని రకాలు చేస్తున్నారంటే మాకు అనుమానం జబ్బులు ఆడికి లేదని తెలుసుకోవడానికి. ఈ స్కానింగ్ అన్ని ఎందుకు చేస్తున్నామంటే మాకు అనుమానం చాలా జబ్బుల మీద అనుమానం ఉంటుంది. ఆ జబ్బులన్నీ ఆడికి ఉన్నాయని కాదు, లేని ఆ జబ్బులు ఆడికి లేవని మనకు తెలియాలి కదా అని చేసి స్కానింగ్ చేస్తాను. మన ఆడిపేస్తారు మొత్తంలో. అదే హైదరాబాద్లో కేర్ హాస్పిటల్ ఏమైనా ఎక్కడ అమ్మేసుకోవాల్సిందే. మనం లోపలికి వెళ్తే బయటికి రానివ్వరు. ఆ కార్పొరేట్ హాస్పిటల్లో మనం లోపలికి వెళ్తే బయటికి రావడం ఎక్కడ అమ్మకం పెట్టుకోవచ్చు. అది తుమ్మొస్తే లోపల ఊపిరితిత్తులు పాడైతే అనుకుంటే అంటే ఎలాగా? అవునంటే మాకు అనుమానాలు ఉన్నాయండి, అనుమానాలు వదిలించుకొని ఉన్నాయండి. ఈ లోపు నుంచి ఎకరానికి ఆడిపోతాడు. అది కొన్ని కొన్ని రోగాలు కామన్ గా తెలుస్తూ ఉంటాయి అమ్మా లేదాడు. అవి కూడా స్కానింగ్ చేయించేస్తున్నారు. నేను ఎందుకు చెప్తున్నానంటే భగవాన్ ఏం చెప్పి మీకు అశాంతి చేస్తుంది. ఏ కారణం వచ్చే ఎవరికి కండలు పడి కలదొక్కేసుకోకుండా ఈ అశాంతి మీకు ఎందుకు వస్తుంది? ఈ అశాంతి మీకు ఎందుకు వస్తుంది? ఏమండి అది దానికి మూలం ఏంటి? మీకు దుఃఖం వచ్చింది, దుఃఖానికి ఏదో కారణం ఉంటుంది. దుఃఖానికి కారణం లేకుండా ఏది జరగదు కదా. దుఃఖం వచ్చింది మీకు, ఆ దుఃఖానికి ఏదైనా కారణం ఉంటుంది. ఆ కారణం తొలగించుకొని దుఃఖం కూడా పోతున్నాడు. మీరు కలదొచ్చేసుకుని కండాలి పోయి పైసలు ఖర్చు పెట్టుకోవద్దాను. ఆ చెప్పులు అలా చెప్తారండి. ఇక పలానా బూజ్ చేయని 100,000 అవుతుందని చెప్తాడు. అసలు మీకు దుఃఖం వస్తుంటే దానికి ఏదో కారణం ఉంది. కడుపు నొప్పి వస్తుంటే ఏదో కారణం ఉంది. తలకాయ పొడి వస్తుంటే ఏదో కారణం ఉంది. మీ మనసు అశాంతిగా ఉంటే ఏదో కారణం ఉంది. ఆ కారణం తెలుసుకోవాలి. కారణాన్ని కనిపెట్టాలి, అదే స్కానింగ్. ఆ కారణం తెలుసుకోవాలి, ఆ కారణం తెలుసుకోవాలి. ఆ కారణం మీకు కనపట్టాలి అనుకుంటే మీరు లోపలికి వెళ్ళాలి. అది ఆ కారణంలో పై పైన కనపట్టాలి అనుకోండి, ఇంకా లోపల దిగాలి. లోపల చూసే కారణం కనిపిస్తుంది. కొన్ని కొన్ని రోగాలు దౌక్యం ఉన్నా మనకు బయట కనపడం. కొన్ని రోగాలు హిడెన్గా ఉంటాయి, బయట కనపడం. ఒకసారి మన కడుపు నొప్పి వస్తే వెళ్ళి స్కానింగ్ చేస్తే ఏమి లేదంటారు. అంటే స్కానింగ్ దొరకలేదన్నమాట అర్థం. ఏమి లేకపోతే నీ కడుపు నొప్పి ఎందుకు వస్తుంది? ఇప్పుడు మన కడుపు నొప్పి వచ్చి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం, స్కానింగ్ చేస్తాడు, ఏం లేదని చెప్తాడు. అది అదే ఉన్నది. స్కానింగ్ దొరకలేదు, లోపల ఉండదు. లేకపోతే నీకు ఏ కారణం లేకుండా కడుపు నొప్పి ఎందుకు వస్తుంది? అలాగే నీకు దుఃఖ కారణం నీకు తెలియదు. మామూలుగా తెలియదు దుఃఖం. నీకు ఏదో అశాంతి వస్తుంది. ఏంటి కారణం, ఏంటి కారణం ఏంటి అనుకున్నా నీకు నీకు కనపడదు. కనపట్టాలంటే కూడా లేదనుకో, కానీ లోపల దాక్కుంది. లోపల దాక్కుంది ఈశ్వరుడు దైవంలో. అప్పుడు అది నీకు ఎరుకలోకి వస్తుంది. ఈశ్వరుడు దైవంగా అది నీకు ఎరుకలోకి వస్తుంది. కొంచెం 4 రోజులు పట్టొచ్చాం, టైం పట్టొచ్చాం, 10 రోజులు పట్టొచ్చాము. కొంతమంది స్లో లెర్నర్స్ అంటారు. చివరి పాట అవసరండి, ఒకళ్ళు చెప్పేది పట్టేసుకుంటాడు, ఇంకొకడు 4 సార్లు చెప్పాడు. ఒకళ్ళు లెసన్ టీచర్ చెప్పేటప్పటికీ ఫస్ట్ టైం వాళ్ళు పట్టేస్తాడు లెసన్. వాళ్ళకి 4 సార్లు చెప్పాలి. 4 సార్లు స్లో లెర్నర్స్ అంటారు. కొంతమంది స్పీడ్గా పట్టేస్తారు, కొంతమంది స్లోగా. వాళ్ళకి తెలుస్తుంది స్లోగా చెప్పాలి. వాళ్ళకి స్లోగా చెప్పి కోపంగా చెప్పకూడదు, కోపం. అంటే టీచర్ పిల్లలకి ఎలా చెప్పాలంటే ఆ తల్లి బిడ్డలను కూర్చోబెట్టి ఎంత ప్రేమగా చదువు చెబుతుందో కాలేజీల్లో టీచర్లు ఎలా చెప్పాలి. పాఠం కూడా ఎలా చెప్పాలంటే కాలేజీలో తల్లి ఏ విధంగా పిల్లలను కూర్చోబెట్టి ఆ పిల్లలు లెసన్ చెబుతుందో కాలేజీలో చెప్పి లెక్చర్లు కూడా అలా చెప్పాలండి. తెలిసి తెలిసింది పోతే పోతారు అలా చెప్పకూడదు. అంటే మన దేశం పాడైపోవడానికి కారణం ఏంటంటే బాధ్యత రానిచ్చు. ఏంటంటే బాధ్యత ఆ రోడ్డు ఏమో మా ఇల్లు ఉంటే మనం అనుకుంటాం రోడ్డు ఎవడం అనుకుంటాం, రైలు ఎవడం అనుకుంటాం. మన దేశం పాడైపోవడానికి మనం పాడైపోవడానికి ఏది కారణం? బాధ్యత రానిచ్చాం. అంటే మనం ఏ పని అయితే చెప్పారో బాధ్యతగా మనం చేయలేదు. అదే దేశానికి పతనం కారణం. అవి నీకు ఏదైనా అశాంతి వస్తుందంటే దానికి కారణం ఉంటుంది. దేనికైనా అశాంతి ఉంటే కారణం ఉంటుంది. అంటే ఈ కారణం వెతుక్కుంటే అప్పుడు కొన్ని లోతుగా ఉంటాయి కారణాలు. కొన్ని కారణాలు లోతుగా ఉంటాయి. మీకు తెలియదు ఏమి లేదు ఏమి లేదు అనుకుంటారు. ఏమి లేదు అనుకుంటారు. మనకు ఆ మధ్యన 1 సంవత్సరం కింద చిన్న ఎరచేమ కంటిలో పడింది. చిన్న ఎరచేమ కంటిపడింది. కానీ కంటి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. వెళ్తే చూశారు, చూసి ఏమి లేదు అన్నారు. ఆ కంటిలో అంటే కంటిలో ఎరచేమ ఎక్కడ లోపల ఈ పక్కకు వచ్చేసింది, అది ఎక్కడ ఉంది అని కనుక పెట్టి ఏదో లైట్ పెట్టి చూస్తే నేను కనపడతాను. కానీ ఏమి లేదు, ఇంటికి వెళ్ళిపోయిందంటే ఎలా కూరుతుంది, నాకు మంట ఇంటికి వస్తాం అన్న. ఏమి లేదు, వెళ్ళిపోండి వెళ్ళిపోండి, మీరు ఇంటికి వెళ్ళిపోకుండా ఏమి ఇంటికి ఇంటికి వెళ్ళి చేసేది ఏంటి? హాస్పిటల్ ఏదో ఉంటుంది చూసాను, హాస్పిటల్ ఏదో ఉంటుంది చేస్తే నాన్నగారు లేదా అంటే మనం ఇబ్బంది పడుతుంది, అలా చేరస్తే లేదా అని సార్ చూశాను. ఆ దొరికింది నాకు ఎవరికేమి అప్పుడు వీళ్ళు ఆ ఎరసేని తీద్దామని మర్చి పెట్టారు, ఆ కంటికి మర్చి పెట్టి అది ఆ ఎరసేని వాడటానికి నాకు కన్ను నొప్పి లేకుండా మళ్ళీ అక్కడ మర్చి పెట్టి ఆ ఎరసేని తీశారు. ముందు వెళ్ళిపోకుండా అక్కడ కనపడలేదు. మరి ఏమి లేదనుకోని కన్ను ఎందుకు మంటస్తుంది? అలాగే ఇక్కడ భగవాన్ అడిగి నీకు ఏ కారణాలు లేవనుకోని దుఃఖం ఎందుకు వస్తుంది అసలు? ఎక్కడో మోహం ఉంది, ఎక్కడో మోహం ఉంది, ఎక్కడో అటాచ్మెంట్ ఉంది, ఎక్కడో ఇది అటాచ్మెంట్ దట్ బ్రింగ్స్ అస్ సిన్, ఇది అటాచ్మెంట్ దట్ బ్రింగ్స్ అస్ డెత్, ఇది అటాచ్మెంట్ దట్ బ్రింగ్స్ అస్ పెయిన్. ఇది ఎక్కడైనా పెయిన్ ఉందని అక్కడ అటాచ్మెంట్ అటాచ్మెంట్ ఉందని అర్థం. మీకు అటాచ్మెంట్ లేదు అశాంతి ఎందుకు వస్తారు మీకు? శంకరాచార్య గారు ఏమన్నారండి, మాయగారు మొగుడు రకరకాలుగా ఉంటాడు, ఈయన తాగొస్తాడు రోజు నువ్వు మాయగారు మొగుడు అన్నాడు. అది రకరకాలుగా ఉంటాడు, తాగొస్తాయి తాగలేమని తాగొస్తారు, కొంతమంది డబ్బు తాగేస్తా ఉంటారు, అది రకరకాలుగా ఉంటాడు. ఆయన మాయగారి మొగుడు ఉండొచ్చు, మాయగారి పెళ్ళాలు ఉండొచ్చు, అది ఇద్దరికి చెప్పాడు. అది చదివే ఆచార్య వారు ఏమన్నారంటే, కాబట్టి ఆచార్యులు వారి సంసారంలో లేదు కానీ సంసారంలో సంసార పద్ధతులన్నీ చెప్తాడండి ఆయన. సంసారం లేదు కానీ సంసార సంసారంలో వచ్చే కష్టం కదా అని చెప్తాడు. ఈ మాయగారి మొగుళ్ళు ఒక రకంగా ఉంటారు, వాళ్ళకు ఉండి అలవాట్లు అనుకుంటే రకరకాలుగా వస్తే ఒకటి తాగేసేస్తాడు, ఇంకోటి ఏం చేస్తాడు, ఇంకోటి ఏం చేస్తాడు. మీకు అర్థం వచ్చాను నాకు అప్పుడు ఏదో నేను చెప్పానంటే, మీకు నిజమైన భర్త నీక్ష ఏమన్నాడు, మీకు నిజమైన భర్త నీ హృదయంలో ఉన్న శాంతి అని, అది నిజమైన భర్తడు. అవి నీ మాయగారి మొగుళ్ళు ఎలా ఉన్నా పర్వాలన్నా, నీ భార్య మాట్లాడుతుంటే పోట్లాడుతుంది అనుకోండి, కొంతమంది మాట్లాడితే పోట్లాడతారు, అని పలకరించకూడదు అసలు. మాట మొదలు పెట్టామో పోట్లాడుకు వచ్చేస్తారు, అది కోపం వస్తే నువ్వు నువ్వు వేస్తారు, ఆ సింగిల్ నెంబర్ ఉపయోగించేస్తారు. అది మంచివాడు ఎప్పుడు కోపం వస్తుంది అంచే నువ్వు ఈ లేవనంటే ఇంటికి ప్రాబ్లం లేదు, నీ శాంతి కోసం ఎంత కాదు, నీ హృదయంలో శాంతి నీకు బాగుంది. ఆచార్య వాడు ఏమన్నారు, పురుషుడు కాదు హృదయంలో ఉన్న శాంతి నిజమైన భార్య, పిల్లలకి నిజమైన భర్త ఎవరంటే హృదయంలో ఉన్న శాంతి. ఆ బయట వాళ్ళు బాగుంటే మంచిది, రోజా సరళగా నీ విదేశ నీ శాంతి నీకు కావచ్చుండగా కాపాడు. ఒకవేళ వాళ్ళు బాహ్య పరిస్థితి సరళంగా రౌండ్ రౌండ్ తిరిగి మీకు అవి హృదయంలో ఉన్న శాంతి మిమ్మల్ని కాపాడుతుంది, అంటే బ్యాంకులో వేసుకున్న డబ్బులాగా మీ దొంకలు స్టోర్లో ఉన్న పుణ్యులాగా అది సడన్ గా మీకు ఉపయోగపడుతున్నాడు. అంటే నీకు నిజమైన భర్త ఎవడము, శాంతి. అడ్డప్పుడు అనుకూలం అంటే మంచిదే కదా, ప్రతికూలంగా ఉన్నా నీ శాంతి భంగం కాదు. మీకు నిజమైన భార్య ఎవరు, శాంతి. నీ భార్య ఒక మాట్లాడుతుంటే పోట్లాడుతున్నా నీ శాంతి బాగు. ఈ శాంతి స్థానంలోకి వెళ్ళిపోతే మీ వృద్ధికి సబ్జెక్ట్ చెప్పింది అంటే యోగం అంటే మీ మనసు అక్కడ తోలికెళ్తాం, తోలికెళ్తే అక్కడ ఉంచాలి, అక్కడికి వెళ్ళి దాన్ని ఉంచాలి, దాన్ని అక్కడ ముంచాలి, ఆ ముంచుకొని కరిగిపోతుంది, కరిగితే నీకు బ్రహ్మాకారం వచ్చి వస్తుంది. ఇదేం వస్తుంది ఇప్పుడు బ్రాహ్మస్థితి పొందుతావు. అర్జున నువ్వు ఎన్ని రకాల ప్రయత్నం చేసినా బ్రాహ్మస్థితి పొందటానికి ప్రయత్నం చేయి, నువ్వు నీ ఇష్టం వచ్చిన ప్రయత్నం చేయి. మీరు మూడు చూడండి, డబ్బు సంపాదించుకోవడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు కదా, డబ్బు సంపాదించుకోవడానికి. అదే బ్రాహ్మస్థితి పొందడానికి నువ్వు ఏ రకాల ఎన్ని రకాలు కష్టపడతావు అన్ని రకాలు కష్టపడు నువ్వు చెయ్యి, సాయి బ్రాహ్మస్థితి పొందడానికే నియమే. ఆ నియమం అక్కడ పెట్టు. నీ గమ్యమే బ్రాహ్మస్థితి పొందాలి. ఆ బ్రాహ్మస్థితి పొందడానికి అనుకూలంగా నీ జీవితాన్ని మళ్లించుకో. అంటే మన జీవితాన్ని ఎలా మళ్లించుకోవాలంటే మన హృదయంలో ఒక బ్రహ్మం ఉంది. మన హృదయంలో అది మనమై ఉన్నాము. అది మనమై ఉన్నాము అంటే అది మనమై ఉన్నామని అది మనకు తెలియటం లేదు. దాని తాలూకు ఎరుకరావటానికి నీ జీవితాన్ని ఎలా మళ్లించుకోవాలి? అంతేగా నీకు ఒకవేళ ఆత్మ ఆత్మానుభవం కలిగినా భగవంతుడు చెప్పినారు కదా, ఆత్మజ్ఞానం కలిగిందనుకో, నీ శరీరం శవ అవ్వకముందే నీ బ్రాహ్మణ స్థితి కలిగినా యజ్ఞానే నా సృష్టి విధి పెట్టదు. నీకు అంశం లేదు, నీకు నీకు అంశం లేదు. లోపం కావసం అట్లా తెచ్చుకో. నీకు యజ్ఞాలు తపస్సు అంశం లేదు. బ్రాహ్మణ స్థితి పొందిన వాడికి యజ్ఞానే తపస్సు అవసరం లేదు. ఇప్పుడు జ్ఞానం కలిగిన తర్వాత శరీరం కానీ పడలేదు. అయితే శరీరం ప్రారంభాన్ని బట్టేలా తిరుగుతాను కదా. అలాగే ఇంజీలోనే తపస్సు విడిచిపెట్టదు. ఎప్పుడు నువ్వు బ్రాహ్మణ స్థితిని పొందిన విడిచిపెట్టవలసింది ఏంటి? రాగ భయ కోప, రాగ భయ కోప, ఈ మూడు ఎప్పటి చేసి విడిచిపెట్టమన్నాడు. మూడేమో ఇచ్చి పెట్టకూడదు అన్నాడు. ఏంటయ్యే యజ్ఞము దానము తపస్సు, నీ ముక్కులో గాలి ఎంతకాలలో తిరుగుతుందో అంతకాలం విడిచిపెట్టదు. అయ్యో నువ్వు ఒకవేళ బ్రాహ్మణ స్థితి కలిగినా వాటితో పని లేకపోయినా అది విడిచిపెట్టదు. నీకు అవసరం లేదు, కానీ లోకం కోసం ఆ మూడు విడిచిపెట్టదు. లోకం కోసం మూడు ఇది ఇతరులకి ఐడియల్గా ఉండటం కోసం, ఇతరుల కోసం ఐడియల్గా ఉండటం కోసం అది విడిచిపెట్టద్దు. అంచేత భగవాన్ చెప్పిన ఒక బ్రాహ్మణ స్థితి పొందిన వాడు మనకు వంద మంది దయ, వంద మంది దేవతలు దయ అక్కర్లేదు. ఒక బ్రాహ్మణ స్థితి పొందిన వాడు దయ సరిపోతుంది మనకు. అంతే నువ్వు వచ్చి వెంట వచ్చేస్తుంది. వంద మంది దేవతల అనుగ్రహం మనకు అక్కర్లేదు. ఒక బ్రాహ్మణ స్థితి పొందిన వాడు దయ మీరు సంపాదిస్తే మీరు పొందవలసి పొందుతారు. అదే భగవాన్ చెప్పిన వాడు వాడు వృత్తి జన వాడు టచ్చి వాడు టచ్చి జన వాళ్ళు వరడి జనం. అంటే ఈ లౌకికులు మాట్లాడేదానికి అలౌకికులకు మాట్లాడడానికి తేడా ఉంటుంది. అలౌకికులు మాట్లాడే మాట కూడా దయ్యాలి ఉన్నది. ఆ మాటని అక్కడికి సరిగ్గా హృదయంలో బంతి బంతిని పెంచుకున్నట్టు మీరే విధంగా అయితే పళ్ళానికి వెళ్ళిపోతుందో అలాగే ఆ మాట ఏం చేస్తున్నట్టు నేను హృదయం ఒకరోజు తీసిపోతుంది. ఆ మాటే దొల్లించుకెళ్ళిపోతుంది. అది మాట, అది మాట కాదు, మాట కాదు. మాట రూపంలో ఉన్న జ్ఞానం, మాట రూపంలో ఉన్న ప్రేమ, మాట రూపంలో ఉన్న దయ, ఇది తెలియని వాడి గురువు ఇష్టం అంటే జ్ఞాన మాటలు ఎల్లమ్మ మాటలు పొల్లమ్మ మాటలు కానీ తీసుకొస్తుంది. ఎల్లమ్మ మాటలు ఏంటంటే ఇష్టమైన ఎక్కడైనప్పుడు ఎవరు ఒకరు మాట్లాడితే ఇష్టం లేనప్పుడు ఒక రకంగా మాట్లాడతారు. ఏడు మాటలు మీరు భుజం చేసుకుని తెరక్కండి. ఇష్టమైనప్పుడు ఒక రకంగా మాట్లాడతారు, ఇష్టం లేనప్పుడు ఒక రకంగా. వీళ్ళు మాటలు మీకు ప్రమాణం ఏంటి? అయితే భగవంతుడు భగవద్గీతలో భగవంతుడు ముందు జాగ్రత్త పడ్డాడు. అర్జున లౌకిక జ్ఞాని బ్రహ్మమా తప్పించేది చూడడం, వాడికి ఏది కనపడదు. చూద్దామా వాడికి ఏది కనపడదు. అది బ్రహ్మమా తప్పించుకోడు, గోచరించదు వాడికి. వాడికి గోచర అది తప్పించుకోడు, డిసీజ్ లేదు వాడికి. అయితే వాడు ఏం చేస్తాడు? వాడు వాడు ఏ స్థానంలో ఉన్నాడో ఆ స్థానంలో మీతో మాట్లాడినా మాట్లాడకపోయినా మిమ్మల్ని ఆ స్థానంలో తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు వాడి జ్ఞానం. వాడు అనుగ్రహం ఒకటి ఒక దయ సరి ఒక దయ సరిపోతుంది. అయితే వాడు మా ఆడి చూపు దయ, ఆడి మాట దయ, వాడి స్పర్శ దయ. నరేంద్ర రామకృష్ణ దగ్గర పిలిచాడు, నరేంద్ర దగ్గర పిలిచాడు, దయ చేతితో పెట్టాడు. ఎవరున్నాయా ఆయన ఏదైతే చెప్పాడు కాలు ఆయన నెత్తిమే చెప్పాడు. డౌట్లు దేహానికి సంబంధించిన వాసన భౌతిక వాసన అని పోతాడు. దేహం తాను కాదని మనోదేహంతో దానికి సంబంధం లేదని మనోదేహంతో దానికి సంబంధం లేదని ఆయన తెలిసిపోతాను. ఎవరికి వివేకానంద ఎవరో మా అమ్మందే మా నాన్న ఉందే మా అమ్మ ఉందే మా అమ్మ బతుకుందే మా నాన్న బతుకున్నాడు మా తమ్ముడు బతుకున్నాడు వాళ్ళందరినీ నాకు ఏం చేస్తున్నావు దూరం చేస్తున్నావు నా కుటుంబ సభ్యులు అందరినీ దూరం చేస్తున్నావు అని వాళ్ళని అది ఎనికి అక్కడ వచ్చేసినాడు. అక్కడ పడిపోయాడు. అంటే ఏ దేహంలో అయితే ఉన్నాడో ఏ మనస్సుడు అలా ఆలోచిస్తున్నాడో మనోదేహంలో తాను కాదని ఒక స్పరిస్తాడు అని లోపల పెంపేశాడు సామె. కానీ లోపల వాసనలు ఉన్నాయి, అవి ఉక్కిరికిరి చేస్తున్నాడు. ఆ లోపల తేలి కూర్చున్నట్టు కూర్చేస్తున్నాడు. మమ్మంది మమ్మంది మనమే ఎప్పుడైనా కష్టమైనప్పుడు అమ్మ అమ్మ అంటూ ఉంటుంది. ఏంటి అది ఇప్పుడే అమ్మ ఉంది మమ్మల్ని మమ్మల్ని దూరం చేసేస్తున్నాం అంటున్నాడు. ముందు మనకి ఏదైనా బాధ కలిగింది అమ్మ అంటాం, ఏమంటాం అంటే మొట్టమొదటి దేవుడు మనకు అమ్మ. మనకి ఏదైనా ఎడసేం పుట్టింది అనుకోండి, అది ఎప్పుడు వెళ్ళిపోకుండా మీ గమ్యం మర్చిపోతాను. ఏంటని మీ గమ్యం మర్చిపోతాను. అది లోపల నీకు శాంతి చూరితే బాహ్య పరిస్థితి అన్ని నీకు వ్యతిరేకంగా నీకేం ఇబ్బంది లేదని. అది ఇంకోటి బాహ్య పరిస్థితులు నాకు వ్యతిరేకంగా ఉన్నాయి, బాహ్య పరిస్థితులు నాకు అనుకూలంగా లేవని చెప్పింది నీ మనస్సు. బాహ్య పరిస్థితులు నాకు ఏమి బాగలేదు, బాహ్య పరిస్థితులు అనేవి నాకు ఏమి అన్ని వ్యతిరేకంగా ఉన్నాయి. ఏ బంగారం పట్టుకుంటారంటే మట్టి అయిపోతాం ఇలా అంటా ఉంటారు కదా, ఇవన్నీ చేసింది మనస్సే. దాన్ని వదిలే, ఈ గాడి నుంచి బయటకు వచ్చేస్తాం, దేవుడు సృష్టి నుంచి బయటకు వచ్చేస్తాం. దేవుడు సృష్టి నుంచి బయటకు వస్తుంది, నీకు దేవుడు ఏం చేయలేదు. నీకు మనస్సుతోటి దేహంతో తయారంటేనే ఆటలు ఆడిస్తాను నేను. ఎవరినే మిమ్మల్ని బొమ్మలానైతే ఆడిస్తాడు. మనసులోని బయటకు వచ్చేది దేవుడు కూడా ఒక రాడు. అవి ఎటు చూసిన ఆనందమే, ఎటు చూసిన శాంతి, ఎటు చూసిన సుఖం. దేవుడు ఉన్నాయో లేదని సమస్య అక్కడ ఏం ఉండదు వస్తుంది. ఆ బ్రాహ్మణ స్థితి ఎటువంటి అని చెప్తారంటే ఉపనిషత్తులు, నువ్వు ఎవరైతే దేవుడు అనుకుంటున్నారో ఆ దేవుడు వచ్చి నీకు ఎదురుగా కనిపించినా నేను దేవుడు చూడటానికి జరగదు. ఆ దేవుడు వచ్చి మీకు కనిపించడం మీ కళ్ళు పై తెచ్చి చూడాలనిపించింది. అట్లా అటువంటి అటువంటి ఇక్కడ బంగారం ఎంత వైభవం చూడండి అక్కడ. అంటే ఈ సృష్టికంతా ఎవడైతే కర్తురాజ్ఞ అన్నాడు కదా, ఈ సృష్టికంతా ఎవడైతే కర్తో, మీకు బ్రాహ్మణస్థితి కలిగినప్పుడు ఆనంద సముద్రంలో, సుఖ సముద్రంలో, శాంతి సముద్రంలో నీ మనస్సు ఊగుసలాడుతున్నప్పుడు భగవంతుడు నిజంగా ఈ సృష్టికి ఎవడైతే యజమానో ఆ యజమాని వచ్చి నేను ఎదురుకుండా కూర్చుంది చూసి నీ దగ్గర నీ పక్కన కూర్చున్నా నీ రెండు కళ్ళు పైకి వచ్చాడు అంత చూడాలని కూడా అనిపిస్తుంది. అదే అటువంటి ఆ స్థితిలోకి మధ్యవర్తులతో సంబంధం లేకుండా, దేవతలతో సంబంధం లేకుండా డైరెక్ట్గా మిమ్మల్ని ఆ స్థితిలోకి నేరు కలపడానికి వచ్చిన వాడు ఈ స్వామి. మాకు పరిస్థితులు బాగాలేదు, మా పరిస్థితులు బాగాలేదు అనుకుంటారు అని ఎవరు అనుకుంటున్నారు? మనసు దాని ఉదయన్నాడంటే దేవుడు నిన్నేం చేస్తాడు అన్నాడు. ఆ పరిస్థితి కల్పించాడు ఎవడు? నీ ప్రారంభాన్ని బట్టి దేవుడు కలిపి అంతవరకు నిజమే కర్మశక్తాంతం. అది ఎవడు అనుకుంటున్నారు నా పరిస్థితి బాగాలేదని? మనసు అనుకుంటాడు. ఇదే ఆయన దాన్ని ఉదయం ఆడేం చేస్తాడు అన్నాడు. బయట పరిస్థితులు నీకు ఎలా ఉన్నాయని చెప్పింది ఎవరు? నీ మనసు చెప్తుంది. ఎవరు చెబుతున్నారు? దాన్ని వదిలేదు, ఏమి లేదు. అది చిరిగిపోతే ఏమీ లేదు. మాయంత అక్కడ పెట్టాడు. భగవంతుడు ఏం చేశాడు? మాయంత తీసుకొచ్చి నీ మనసులో పెట్టా. అందరూ తప్పుకున్నావు అంటే దేవుడు నీ దేవుడు కూడా నేను చేసేది ఏముండదు. కట్లాడు ఇప్పుడు ఆ కట్లాడు తెంపించడం దూడ ఎలా అయిపోతుంది, నువ్వు కూడా ఎలా అయిపోవచ్చు. మిమ్మల్ని కట్టాడు కట్టి దోడిని కొట్టాడు కట్టి వస్తే యజమాని కొట్టేస్తాడు మిమ్మల్ని. ఆ తెలుపు వెళ్ళిపోయిన వాడికి యజమాని నోరు చాలా చూస్తాడు. మీకు బ్రహ్మ జ్ఞానం వస్తే దేవుడు కూడా మిమ్మల్ని నోరు చాలా చూస్తాడని చేయించండి. ఆడి దగ్గర ఏమైనా కష్టాలు, ఆడి దగ్గర నీకు ఇంకా కష్టాలు ఏదైనా నేను పెడదామని ఇక్కడ అనిపించడం లేదు. ఆడి ఆడేం చేస్తాడు నోటి కలిసి చూస్తాడు. ఆ కష్టాలు అనిపించడం ఇక్కడ వేరు అనిపించడం ఉంటాడు పనిచేస్తాడు. ప్రపంచంలో అందరి ఇంట్లో ఉన్న కష్టం నీకే పోలేస్తాడు. అనిపించడం ఉంటుంది అనిపించడం లేదు. సఫలం లేడు కదా, సఫలం లేడు కనుక ఆడేం చేస్తాడు. ఇప్పుడు మనం దొరకలేదు తాడు తెలిపేసుకున్నాడు నీకు గొడవలు చేస్తాడు. ఇంకా తర్వాత మీ మీ భజించు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు తాడు కట్టుకున్నాడు ఏకమైన నేను తలం పురుగు ఉన్నంత కాలం దేహాన్ని కట్టాడు కట్టుబడి ఉంటాం మనం. అది పెంచేసుకుని దేవుడు ఏం చేయలేదు. ఒకవేళ నువ్వు కొడవాను ఆడ కొత్త ఆ కొడవాను ఆడ దెబ్బలు నువ్వు దొరకవు కదా, దో పారిపోయిన దూడైన దొరుకుతుంది కదా. అంటే నాకు ఈ ఇబ్బంది వచ్చింది ఆ ఇబ్బంది వచ్చింది అసలు అది 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 కూడా నీ మనస్సు అనుకుంటాను. మా ఎంత ఎక్కడ పెట్టాడు భగవంతుడు, మనసులో పెట్టాడు దాని వదిలేస్తున్నాడు. ఇంకేదంటే అది నువ్వు కాదు నువ్వు అనుకుంటున్నావు, నువ్వు కాని దాన్ని నువ్వు అనుకుంటున్నావు. అది వదిలేస్తే కాదు ఇంకేమి సాధన ఎక్కడ గమ్యం. అది లోపల చైతన్యం కొంచెం మేలుకుంటాయంటే మీకు లోపల హృదయంలో చైతన్యం ఉంది మీకు ఉండదు, అది కొంచెం మేలుకుంటాననుకో. అది కొంచెం కొంచెం మీ సాధన బలం వల్ల సజ్జని సాంగత్యం వల్ల వాళ్ళ సబ్జెండాలు పఠించడం వల్ల అది ఈశ్వరుని ఉపాసన చేయటం వల్ల ఆ లోపలటువంటి చైతన్యం కొంచెం మేలుకుంటానంటే చైతన్యం అది మనస్సు లేపక మనస్సు వాండరింగ్ తగ్గిపోతుంది. ముందుగా మనసు అలా తిరుగుతాను కదా ఎక్కువ మనసు యొక్క వాండరింగ్ అంతే తగ్గిపోతున్నాడు. ఇప్పుడు హృదయంలో చైతన్యం మేలుకున్నప్పుడు అది ఏం చేస్తుందో చైతన్యం మనసు బయటముఖానికి వెళ్లకుండా దాన్ని పట్టుకుని లోపల ముందు చేసుకుంటుంది. అతి శక్తివంతంగా ఉంటుంది ఆ చైతన్యం, అదే దే. ఆ చైతన్యం ఎలా ఉంటుందంటే అతి శక్తివంతంగా ఉంటుంది. అంటే ఇప్పుడు వడవచ్చిందనుకోండి, వడమని వడదలో మీరు గడ్డి పరకేయండి చాలా వేగంగా కొట్టిపోతుంది. ఏ దేన్ని ఈ గడ్డి పరకని అలాగే ఈ చైతన్యం లోపల మేలుకున్నప్పుడు మన మనస్సునే గడ్డి పరక కొన్ని క్షణాల్లో లోపలకు రాగేస్తుంది. అప్పటికప్పుడు ఉంది సంవత్సరాలు కాదు ఇంటికి వాళ్ళు చూస్తాను వెళ్ళిపోతుంది. ఈ పుణ్యము పాపము ఎక్కడే చూడడం ఉండడం కాదు, ఆడనే లాగేస్తుంది గుడి మీ అకౌంట్ లోనే లోపలికి లాగేస్తాయి. మీరు శాంతి ప్రభావంలో కొట్టుకుంటే మీ శరీరం సాగు వచ్చినా సాగు వచ్చిందని కూడా మీకు తెలియదు. శరీరం సాగు వచ్చినా సాగు వచ్చినా మీకు తెలియదు కనుక లోపలి కనిపించకపోతే మీకు తెలియదు కనిపించండి లేదని అది శాంతి ప్రభావం ఈగులు ఆడుతూ ఉంటారు. ఎడు చూసిన శాంతి కానీ దేవుడు వచ్చాడు అక్కడ కూర్చున్నాడు కూర్చుంటే కూర్చొని అన్నాడు అంటే సందేహం మీకు ఇంకా ఇంకా పని ఏంటి వరాలు అడుగుతాం ఏంటండి వరాలు అడిగితే ఇంతకీ చెప్పలు తెచ్చుకోవడానికి వరాలు అడిగారంటే నీకు చెప్పలు తప్ప అది దేవుడు ఎప్పుడైనా మీకు కనిపిస్తావు కదా నాకు మంచి బుద్ధిని మంచి హృదయాన్ని ప్రసాదించమని అడగండి. అది కావాలి ఇది కావాలంటే ఇస్తాడు ఇచ్చేసి మిమ్మల్ని పట్టుకుంటాడు. వరాలు మీరు అడిగారా కష్టాలు తెచ్చిపెట్టుకున్నట్టు అది వరం ఇచ్చి బాధ వరం వెనకాల బాధ అనే పంపేస్తాడు వాడు మాయాలి అని వెనకాల తోలేస్తాడు. అది ఎక్కువగా ఇంక గొడవ అడగకపోతే గొడవ లేకపోవడం అనుకుంటాం మనం. అలా మనం ఏం కావాలి మనకి ఏం కావాలో మనకే తెలియదు కదండి, మనకేం కావాలో మనకే తెలియదు కాబట్టి ఏ నేర్చేసుకుందాం స్వామి మాకు మంచి బుద్ధిని ప్రసాదించు, ఏది మంచిదో మాకు తెలియదు, ఏది చెడ్డదో మాకు తెలియదు. తెలియనప్పుడు కోరికలు ఏం కోరుకుంటావు నేను? ఒకసారి మాకు మాకు అది అది మంచి అనుకుని మాకు చెడ్డ తీసుకురావస్తుంది భవిష్యత్తులో. మాకు ఏం తెలుస్తుంది? మా అహంకారానికి అహంకారంతో బతుకుతున్నాం. మా అహంకారానికి ఏం తెలుస్తుంది? అది అహంకారం అంటే తిండర్తనంగా ఉంటుంది. అది ఈ తిండర్తనానికి ఏం తెలుస్తుంది అంటే ఈ మంచి భగవంతుడికి అనిపించాలి ఏదో ఒకటి అడిగాను. ఒకవేళ మీరు మంచి అని అడిగితే అది చెడ్డగా వచ్చేయించాడు. మీరు మంచి అని అడుగుతారు అయితే అది చెడ్డగా పని నుంచి వచ్చి మీరు అడిగి క్లియర్ చేసుకోండి. అక్కడ మాకు ఏది మంచో తెలియదు, ఏది చెడ్డో తెలియదు. మాకు నువ్వు మంచి బుద్ధిని ప్రసాదించు, మంచి బుద్ధిని ప్రసాదించు, మంచి బుద్ధిని ప్రసాదించి మాకు మంచి ఏదో చూపించి మమ్మల్ని తరించుకుని ఇది కావాలి అది కావాలి. ఏది మంచిదో మాకు మాకు తెలియనప్పుడు నేను ఏమడుగుతాం? నిజంగా తెలియదు మాకు. చూడండి ఒక కోళ్ళు ఎడగా బుడగా చేయించుకుంటే సరే మీరు తీసుకొచ్చుకుంటుంది వచ్చి దేవరాని మధ్య ముస్లింల ఇంట్లో అమ్మాయి తండ్రి ఆడికి ఏమీ లేదు. ఇది కొడతాడు, ఇన్ని మిషన్ కొడతాడు. వాళ్ళ అబ్బాయి ముస్లింల అబ్బాయి అంటే వాళ్ళ అబ్బాయి చేసుకుంటారన్నాను. అమ్మాయికి ఏమి లేదు, కట్నం కూడా మేము అదే పెళ్లి భోజనాలు కూడా మేము పెట్టుకోవాలి. ఆడికి ఏమి లేదు, అక్కడ మిషన్ కొడతాడు. అందులో ముగ్గురు కూతుళ్ళు ఇలా మొబైల్ చేసుకోవాలని నేను చెప్పాను. మీకు పెద్ద కట్నాలు ఏం కదా, మనం చేసుకుంటే చేసుకుని అమ్మాయి అబ్బాయి ఇష్టపడుతున్నాడు అంటే ఇష్టపడుతున్నాడు అన్నాడు. మరి ఏమి పెట్టలేరండి, పెట్టలేరు కదా, భోజనాలు కూడా మేము పెట్టాలి, వాడు వచ్చి పేరు మీద కూర్చుంటాడు అంతే అన్నాడు. సరే పని చేసుకున్న అయిపోయింది, అమ్మాయి ఏదో డిఎస్సీ చదివింది దేవాలయం కాదు అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు అమెరికా వెళ్ళిపోయారు, ఏదో సంపాదించుకున్నారు. వాళ్ళు అమెరికా వెళ్ళిపోయారు. ఆ పేరు తొలి పేరు అక్బర్, అక్బర్ చక్రవర్తి అని మాట్లాడు కొడుకు పేరు. ఇది అమెరికా వెళ్ళిపోయారు, ఏదో సంపాదించుకున్నారు. వీడికి పాపం ఈ మేము చేశాడు, కూతురు పెళ్ళి చేశాడు, ఇప్పుడు రుణాలు చేశాడు. రుణాలు చేస్తే ఆ తండ్రి కొడుకు మాట్లాడుకుంటారు ఎక్కడ అమెరికాలో. అది నాన్న మీరు ఇబ్బంది పడకండి, మీరు నన్ను చదివించారు కదా, అంతకంటే మనకి ఆ రుణం నేను తీర్చేస్తానన్నాడు. ఎవరు కొడుకు అన్నాడు. అసలు కోళ్ళకి సంబంధం చెప్పండి, కోళ్ళు వచ్చేసి అంటున్నాడు. మీరు ఎందుకు రుణం చేశారని నాకు చెప్పండి అంటున్నారు. అది పుట్టింది కానీ పైస్తాలేదు, ఎరగా పడదామని వేసుకున్నారు. వేసుకుంటే తీసేసింది. అది మంచిగా మనకి మంచి అయిందా చెడ్డ అయిందా? మన కోరికలే మనకి చెడ్డ అయింది. అప్పుడు ఏమన్నా అంటే చెబుతానమ్మా, నెలలు ఉన్నావు నేను 10 రోజులు మన టికెట్లు మార్చేసుకుని ఓ మహాచారి నేను రుణం ఎందుకు చేశానని చెప్పినప్పుడే తీరుద్దిగా నేను చెప్పేసి బయటకు వచ్చేసి బయటకు వచ్చి ఎక్కడ పొలం అనుకుని తీర్చేసాడు గొడవ. మీరు రుణం ఎందుకు చేశారు దానికి చెప్పాలంట, దానికి సంబంధం దానికి సంపాదన కాదు, కొడుకు సంపాదన దానికి సంబంధం ఏంటో. అది పుట్టింది కానీ పరిస్థితి అవి చెప్పడం చేస్తానంటే ఆ పెళ్లికి నేను అడిగాను. అన్నం కట్టేది భోజనం కట్టేది గ్రాములు కాదు, గ్రాములు ఎవరో ఉండరు. ఆ పెళ్లి ఇంకా నిమిషాలు అయిపోతున్నాయి. అక్బర్ తీసుకొచ్చాడు మా ఆవిడ, మా ఆవిడ ఆవిడ పెళ్లి దగ్గర చూశాను కదా, మళ్ళీ పెళ్ళి తెచ్చుకోవాలని అడిగాను. మళ్ళీ మా ఇంటికి తీసుకొచ్చాడు, మీ ఆవిడ పెళ్లి దగ్గర చూశాను కదా, మళ్ళీ ఇక్కడికి ఎందుకు? అంటే ఇప్పుడు మన కోడి తెచ్చుకునే రోజు ఎవరు ఎవరు వచ్చింది చెప్పలేదు. అది మన ఇంటి మీద ఏముంది చెప్పలేదు. భగవాన్ సిద్ధాంతం ఏంటంటే మీకు బాగా అర్థం చేయదు. మన ఇప్పుడు అనుకున్నది జరగదు, ఒంటిని తప్పదు. సిద్ధాంతం ఏంటంటే అనుకున్నది జరగదు, ఒంటిని జరగదు తప్పదు. భగవాన్ సిద్ధాంతం ఇది మామూలుగా సాంప్రదాయంలో వస్తుంది కదా, అనుకున్నది జరగదు ఒంటిని. ఒంటి మీద ఏది చెడ్డ ఉందనుకో, ఎవరు అనుకుంటున్నారు చెడ్డని? మనసు అనుకుంటాను దాని వదిలేదు. సృష్టిని దాటి వెళ్ళిపోతాం, అసలు మీ కళ్ళక్కడికి ఇచ్చిన సృష్టిని దాటి వెళ్ళిపోతాం. అసలు సృష్టి అంతా ఎక్కడుంది? మనస్సులో ఉంది. బాగా అర్థం చేసుకోండి, భగవాన్ చెప్పిన శక్తి మీకు చూడండి. సృష్టి అంతా ఎక్కడుంది? మనస్సులో ఉంది. ఇప్పుడు రాత్రులు మనస్సు అణిగిపోతాను, మనసు అడిగినప్పుడు ఏదో అణిగిపోతుంది, సృష్టి అణిగిపోతుంది. మళ్ళీ మనసు వచ్చినప్పుడు ఏమొస్తుంది? సృష్టి వస్తుంది. అంటే నీ మనస్సు అంత నిజమో ఆ సృష్టి కూడా అంతే నిజం కదా. అంతకంటే మనసుకి ఏది కానీ నిజం కాదు. మీరు ప్రాపర్గా అర్థం చేసుకున్న సబ్జెక్ట్ అదేమో. మీరు సాధన చేస్తే సాధన చేస్తే సాధన చెయ్యండి, కానీ దొనపోతుంది తోనాడు తోడైపోయింది బండి కుప్పలో దొనపోతుంది తోనాడు అలా తోడైకండి. మీరు సాధన చేస్తే చేసుకోండి, ముందు సబ్జెక్ట్ అర్థం చేసుకోండి. సాధన చేయొద్దంట, సాధకుడు ఉన్నప్పుడు సాధన చేయకుండా ఎలా ఉంటారు? మీరు తల ఉన్నప్పుడు చూసుకోకుండా ఎలా ఉంటారు? అది చేసుకోమంటున్నాడు. అది చేసుకోమంటే ఆయన చెప్పి సబ్జెక్ట్ ఉంటే మనసుకి పెళ్ళిందా ప్రపంచం లేదు. మనసు వస్తే ప్రపంచం వస్తాను, మనసు అడిగిపోతే ప్రపంచం అడిగిపోతాను, మనసు అడిగిపోతే దేవుడు కూడా అడిగిపోతున్నాడు. నువ్వు మనసు అడిగిపోతే మనస్సు అయ్యి మనస్సు అడిగిపోతే ఏదై ఏదైతే అడిగిపోతున్నాయని మనసు కల్పిస్తారు. మనసు అడిగిపోతే దేవుడు అడిగిపోతున్నాడు, మనసు అడిగిపోతే పుణ్యం పాపం కూడా అడిగిపోతుంది, మనసు అడిగిపోతే చావు పుట్టుకులు అడిగిపోతున్నాయి, మనసు అడిగిపోతే లోకం కూడా అడిగిపోతుంది, మనసు వస్తే ఇవన్నీ వస్తున్నాయి, మనసు అడిగిపోతే మనసు అడిగిపోతే ఇవన్నీ అడిగిపోతున్నాయి. అది ఎన్నిటికీ కారణాలు మనసు కాదు. మన చాలా దాని ఉంది మొత్తానికి పోతుంది. అసలు లేదు, వడ్డీ లేదు. అంటే ఇక్కడ మన ప్రపంచాన్ని దాటిస్తానికి నేను బాగా అర్థం చేసుకోవాలి. ప్రపంచాన్ని దాటించేసి పోతున్నాడు. మీకు ప్రపంచ వల్ల బాధ వచ్చేస్తున్నాయి. ప్రపంచ మనసు అంటే మీరు ప్రపంచంలో ఎంత గొడవ ఉన్నా, మీ దేహ ప్రారంభంలో ఎంత చెడ్డ ఉన్నా, ఒకవేళ మీరు చెడ్డ అనుకుంటున్నారు కదా, మీ దేహ ప్రారంభంలో ఎంత చెడ్డన్నా మీరు మనసు వదిలేస్తే చెడ్డ ప్రారంభం మిమ్మల్ని ఏమి చేయలేదండి. హై జంప్ ఇది ఏంటిది? హై జంప్ మీకు వేద అంటే ఎక్కడ నుంచి వస్తామే? మనసులో చేస్తాను. మీరు మనస్సు అనుకున్నప్పుడు కూడా మీరు మనసు కాదు. మీరు మనస్సు అనుకున్నప్పుడు కూడా మీరు మనసు కాదు. మీరు మనసును ఆదాయం అనుకున్నప్పుడు కూడా మీరు మనసు కాదు. భగవంతుడు ఏం చేస్తున్నాడంటే మీ కాని మనసుని మీరు అనుకున్నది చేసి మీకు అనుభవం చేస్తున్నాడు. దాని తెలిపి దేవుడు ఏది చేసి దేవుడు ఏది ఇంకోటి తెలుసులేదు. బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ మీ చేత కర్మ మీ కర్మ అనిపిస్తున్నాను ఎవరంటారు? మనస్సు అంటారు. అంతే కదా, దేహం ఉంది అంటే దేహం మీద దేహం మీరనే భ్రాంతి మనసుకి కలిగేసి దేహం మనస్సు అనే భ్రాంతి మనస్సు కలిగేస్తాను. దేహం నేనని ఎవరు చెబుతున్నారు? దేహం చెబుతున్నారు. ఎవరు చెబుతున్నారు? మనస్సు చెబుతాను. మీకు ఈ భ్రాంతి ఎక్కడి నుంచి వస్తుంది? మనసులో చేస్తాను. మనసులో వేస్తే భ్రాంతి పోతుంది. ఇంకా మనసులోనే భ్రాంతి ఉండదు కాబట్టి ఎలకలన్నీ ఇల్లు అని తీసేస్తే ఎలకలే చచ్చిపోతాయి. వాసనలు అంటే ఎక్కడ ఉన్నాయి? మనసులో ఉంది. మనసులో తగలబెట్టేస్తే వాసనలు పోతాయి. ఏది లేచాక ఈ గొడవలన్నీ వస్తే దాని ఉండదు. ఏది ఏది వచ్చాక ప్రపంచము దేవుడు పుణ్యము పాపము చావు పుట్టుకు ఒక గొడవ పెద్ద తంటి పెద్ద ఇది తంటిని ఇక దీనికి ఈ పొడుక్కు అంటున్నాం ముగించలేదు. ముగింపుడు తల్లి తండ్రి అత్తగారు మామగారు అని ఎక్కడ ఉన్నాడు? మనసులో ఉన్నాడు. ప్రపంచము పుణ్యము పాపము అని ఎక్కడ మనసులో ఉన్నారు? ఎక్కడ ఉన్నారు? మనసులో వచ్చే తల్లిదండ్రులు చెప్పినట్టు వినవాళ్ళు ఆయన చెప్తారు. మరి ప్రహ్లాదు వినలేదు. మామూలుగా వినాలి, తల్లిదండ్రులు చెప్పినట్టు వినాలి. కానీ ప్రహ్లాదులు వినలేదు. ఎందుకని? దేవుడి కోసం వినలేదు. సర్వధర్మాన్ని పరిచర్యే మాం ఏకం శరణం కూడా ఏంటది? మామూలు ధర్మాన్ని ఆశ్రయించాలి. నా దగ్గరికి వచ్చేది నా కోసం అయితే నువ్వు ధర్మాన్ని విడిచిపెట్టేసిన తర్వాత మామూలుగా నేను ధర్మాన్ని ఆచరించాలి, ధర్మాన్ని ఆచరించాలి. నాకు నన్ను తెలుసుకునే ప్రయత్నంలో కాదు, ధర్మం ధర్మాన్ని మీరు వదిలేసినది మీకేం తెలిసి. అంటే భగవంతుని తెలుసుకునే ప్రయత్నంలో మీరు తల్లిదండ్రులు దూరమైన అపచారం లేదు. అలా ప్రహ్లాదులు చేశాడు కదా. అంటే మా ఎక్కడికి మనసులో మా మనసు విడిచిపెట్టకుండా మీరు మాయ విడిచిపెట్టలేదు. మనసు విడిచిపెట్టకుండా మీరు మాయ విడిచిపెట్టలేదు. ఎవటో గుర్తుపెట్టుకోండి, మనసు వచ్చాక ఏదైతే వస్తుందో అంత మనసు కలిపి. ఇది మీరు బాగా అర్థం చేసుకోవాలి. మనసు వచ్చాక ఏదైతే వస్తుందో అది కలిపి. ఎందుకంటే అది మరో కల్పితం కాకపోతే మనసు పోయినప్పుడు కూడా ఉండాలి. నాన్నగారు ఎప్పుడు విడిచిపెట్టేస్తున్నారా? మీరు కనబడుతున్నారు. ఇప్పుడు మీకు మోక్షం ఏంటంటే మమ్మల్ని విడిచిపెట్టేదే మోక్షం. మోక్షం అంటే విడుదల అని అర్థం. మోక్షం అంటే ఇది మిమ్మల్ని విడిచిపెట్టేయటం. ఇప్పుడు మీకు మోక్షం అంటే కోపం. సబ్జెక్ట్ అలా అర్థం చేసుకోవడంలో మీరు ప్రాపర్గా అర్థమవుతుంటే ఇంకాళ్ళ మీద ఏళ్ళ మీద ఆధారపడక్కర్లేదు. ఏది మనస్సు మనస్సు వచ్చాక ఏది వస్తున్నాయో అని మనం కల్పించుకోండి. మనస్సు లేనప్పుడు ఏదైతే ఉందో అది మనం కల్పించుకుంటాడు. మనసు వచ్చాక ఏదైతే వస్తుందో అన్నీ మనం కల్పించుకోండి. అయితే అది మనస్సు వదిలేస్తే ఏమవుతుంది? కల్పించేయండి పాటు. ఒక సాధన చేసిన దీని కోసం, ఈ మనోగతమైన దేహగతమైన వదిలించుకోవడం కోసం. మీకు అవమానం వస్తే బాధపడతారు. మీకు అవమానం వస్తే ఎవరు బాధపడతారు? అవమానం శరీరానికి కాదు, ఎక్కడికి వస్తుంది? మనసుకు వస్తుంది. దాన్ని వదిలిస్తుంది అవమానం. మీకు గౌరవం వస్తే గర్వం వస్తుంది. గౌరవం కూడా చెడ్డే, అది బంగారు శాంతి ఉండదు. గౌరవం వస్తే ఏమొస్తుంది మీకు? గర్వం వస్తుంది. గర్వం ఎక్కడ వస్తుంది? మనసులో. కదా వదిలేయండి. మీకు గర్వం కూడా శరీరంలో రాదు, ఎక్కడ వస్తుంది? మనసులో వస్తుంది. అంతే, మా మనసులో వేస్తే గౌరవం లేదు, అడవడం లేదు, చావు లేదు, దుక్కుతు లేదు. రాబోయే జన్మలకు వాసనలు ఎక్కడ ఉంటాయి? మన లక్ష వంద ఏడాది జన్మలు వచ్చే వాసనలు ఉన్నాయి మనలో. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? మనసులో ఉన్నాయి. అది వదిలేస్తే అది వదిలేస్తే వెళ్ళిపోతాయి. ఇంకా కష్టాలు వచ్చేస్తాను. మా ఒంటి మీద ఇంట్లో ఎంత దూరం ఉన్నాను, ఏదో కష్టాలు ఇంకా వచ్చేస్తాను ఇంకా అనుకుంటే రాను అన్నారు భగవాన్. చేరిపోవాలి కదా. నేను ఇద్దంటే ఆగుతా రాను నా గొడవలన్నీ వచ్చి నేను పడిపోను. మీకు రక్షకుడు ఉన్నాడు కదా లోపల. నేను ఎక్కడ వికారాలు లేవు, ఎక్కడ దేహభావం లేదు, ఎక్కడైతే దేహభావం లేదు, ఎక్కడైతే వికారాలు లేవు, ఎక్కడైతే మీరు ఉన్నారో, ఎక్కడైతే మీకు నిజమైన నేను ఉందో, మీరు ఎక్కడికి వెళ్ళిపోతే బయట కూడా మిమ్మల్ని ఏం చేస్తారు? అవి వస్తారు పోతాం. అది మంచి గొడవలు వచ్చినా అబద్ధమే, చెడ్డ గొడవలు వచ్చినా అబద్ధమే. మంచి చెడ్డ ఎక్కడ ఉంది? మనసు చైతన్యం లేదు. చైతన్యంలో జన్మ లేదు, పునర్జన్మ లేదు, పుణ్యం లేదు, పాపం లేదు, ధర్మం లేదు, అధర్మం లేదు. ఎక్కడ చేస్తున్నాడు. అది లేదంటే అది ఉంది. దాని స్వరూపం శాంతి, దాని స్వరూపం సుఖం, దాని స్వరూపం ఆనందం. మీరందరూ మనసు ఎక్కడికి మేలుకోవాలి? అక్కడికి మేలుకోవాలి. అది ఏ గురువు సహాయం చేసి ఏం చేస్తాడు మనకి? ఎక్కడైతే మనం ఉన్నామో అక్కడ మేలుకొలపడానికి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు మీ దేహ ప్రార్థనలో చెడ్డన్నా మీకు మంచి ఉంటే ఏదో మంచి అనిపిస్తున్నాను అనిపిస్తున్నాం. మీకు చెడ్డంటే ఏదో చెడ్డైతే మీరు మాకు ఏదో కర్మ అనిపిస్తున్నాం అనుకోరు. చెడ్డ వస్తుంది, మంచి వస్తే పొంగిపోవటం ఉండదు. అది ఏం చేద్దాం? అసలు మీరు వీటి మీద డిపెండ్ అయ్యి ఉండరు. మీకు ఎక్కడైనా డిపెండెన్స్ వచ్చింది అసలు ఎవరు వచ్చేస్తుంది? దీనికి స్వప్రయత్నం, కాల పరిపక్వం, ఈశ్వర కటాక్షం, తొందర పడకూడదు. మీకు ఎంతవరకు ఈ అజ్ఞానంలోంచి విడుదల పొందకూడదు, ఈ శవ బుద్ధిలోంచి విడుదల పొందకూడదు. మీరు చేయవలసిన ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేసి ఆ కాలం వచ్చే వరకు ఓపిగ్గా చేయాలి. ఈ సాధన కాలం కలిసి వచ్చే వరకు ఓపిగ్గా చేయాలి. కాలం కలిసి వచ్చాక ఈశ్వరుని దయ కలుగుతుంది, ఈశ్వరు దయ కలుగుతుంది. అప్పుడే ఈశ్వరుని దయ ఎప్పుడైతే కలిగిందో మీ లోపల ఉన్న ఈశ్వరుడు తన స్వరూపాన్ని మీకు ఎరుకులోకి తీసుకొస్తాడు. ఆయన మనం అడిగి చేయకూడదు. మన పట్ల దయ వల్ల అంటే మన బిహేవియర్ని బట్టి మన అడగకుండానే ఇస్తాడు. మనం అడగక్కర్లేదు. అడిగితే తీర్చేది లేదు. అక్కడంటే మరి తీర్చిందో అక్షరం మన వాళ్ళు అంటే మీకు ఎప్పుడైతే యోగ్యత వచ్చిందో, ఎప్పుడైతే అడగటం వచ్చిందో, మీరు అడగటాలు కరగటాలతో సంబంధం లేకుండా ఆయన మీ పట్ల దయ చూపిస్తాడు. అయితే మన సాధన యోగ్యత కోసం అడగట వచ్చే వరకు మనం చెయ్యాలి. ఇంకా చేసి పని చేస్తా ఉండాలి. ఇంకా రాలేదంటే ఇంకా రాలేదంటే ఇంకా రాలేదంటే ఎదురు చూడకూడదు. అలా ఎదురు చూస్తారనుకోండి, మీరు మోక్షం కోసం జ్ఞానం కోసం ఎదురు చూస్తున్నారనుకోండి, ఈ మనసు బాగ్య మకానికి వచ్చేస్తుంది. మీరు అందరూ కూర్చున్నారు, మీ దేవుడు వస్తాడు. దేవుడు వచ్చి మీకు కోటి జన్మల వరకు మోక్షం ఇలాంటాడు అనుకోండి. మీకు ఊరికి ఇక్కడే కూర్చోండి, ఇక్కడ చేద్దాం సమస్య. కోటి జన్మల వరకు మీకు మోక్షం లేదు. ఇలా మీరు తావటం పుట్టడం ఏ పని? మీకు ఇంకో పని లేదు. కోటి జన్మల వరకు మోక్షం లేదంటే అప్పుడు అది ఏంటి అలా అంటారంటే అనకూడదు. మీ ఉద్దేశం అలా ఉంటే అలాగే కానీ అన్నారు. ఏమన్నాడు? మీ ఉద్దేశం కనుక అలా ఉంటే వాడు సత్య సంకల్పుడు, మన అసత్య సంకల్పులు. ఆయనకి దేవుడికి సంకల్పం వచ్చిందని నెరవేరి చేరుకుంది. మన సంకల్పాలు నెరవేరవు. ఏమన్నా వంద వచ్చే వీటి నెరవేరుతున్నాము. ఆడు సత్య సంకల్పుడు ఎవడు అంటే, సత్య సంకల్పం అంటే ఆయన సంకల్పం వస్తే నెరవేరి చేరుతున్నాడు. అది ఎలా జరగాలంటే జరిగి తీసిపోతున్నాం. వాడు వస్తాడని కూడా మన దగ్గరికి వాళ్ళు ఏమైనా కోడి జన్మల దాకా నీకు మీకు మోక్షం రాదు, ఇది మీకు పని ఉంది, ఇలా కావటం పుట్టడం కావటం పుట్టడం ఇలా ఉండాలంటే అప్పుడు మనం ఏం చెప్పాలంటే అది మీ సంకల్పం. ఎలా మీ నాకు ప్రత్యేకంగా సంకల్పాలు ఏముండవు, అదే మీ సంకల్పం. నేను నేను కోటి జన్మల పుట్టాలని మీ సంకల్పం అయితే అలాగే కానివ్వండి. నాకేం అభ్యంతరం లేదు. మీకు అసలు మీ సంకల్పం, మీ కోటి జన్మ కోటి సార్లు జన్మించాలని మీ సంకల్పం అలా ఉంటే నాకేమి సంకల్పం లేదు. నీ సంకల్పం నా సంకల్పం, నీ ఇష్టం నా ఇష్టం, అలాగే కానివ్వండి అని చెప్పేస్తే ఆలయం చేస్తాడంటే అప్పుడు మోక్షం ఇచ్చిపోతాడు. ఇంచేత వైభవ మనవాడి సొంత సంకల్పం లేదు, భారం మనమే పడేసాడు, అలాగే కానివ్వండి అంటున్నాడు. అప్పటికప్పుడు నేను ఆ విడుదల చేసి వెళ్ళిపోతాడు. వాడు వస్తాడని కూడా మన దగ్గరికి వాడు కోడి జన్మల దాకా నీకు మోక్షం రాదు, దీనికి పని ఉంది, ఇలా కావటం పొట్టడం కావటం పొట్టడం ఇలా ఉండాలంటే అప్పుడు ఏం చెప్పాలంటే అది నీ సంకల్పం. ఎలా నీ నాకు ప్రత్యేకంగా సంకల్పాలు ఏముండవు, అదే నీ సంకల్పం అంటే ఏమి నేను కోడి జన్మలు పుట్టాలని నీ సంకల్పం అయితే అలాగే కానివ్వండి. నాకేం అభ్యంతరం లేదు. నీకు అసలు నీ సంకల్పం నేను కోడి కోడి సార్లు జన్మించాలని నీ సంకల్పం అలా ఉంటే నాకేం సంకల్పం లేదు. నీ సంకల్పం నా సంకల్పం, నీ ఇష్టం నా ఇష్టం, కొన్ని అలాగే కానివ్వండి అని చెప్పేస్తే వాళ్ళేం చేస్తాడంటే అప్పుడు మార్క్స్ తీసుకెళ్ళిపోతాడు. ఇంచేస్తాం బాబు మన వాడి సొంత సంకల్పం లేదు, భారం మనం ఏర్పడేసాడు అలాగే కానివ్వండి అంటున్నాడు. అప్పటికప్పుడు నేను ఆ విడుదల చేసి వెళ్ళిపోతాడు ఆన్ ది స్పాట్. నువ్వు చెప్పాలి నా ఏమన్నా నాకు సంకల్పం ఏమి లేదు, కోడి జన్మ ఎంచుకొని అడగటానికి నాకేమీ సంకల్పం లేదు, నీ ఇష్టమే నా ఇష్టం, నీ సంకల్పమే నా సంకల్పం, ప్రత్యేకంగా సంకల్పించడం లేదు, ప్రత్యేకంగా అలాగే కానివ్వండి అంటే ఏం లేదు. అప్పటికప్పుడు నీకు మార్క్స్ వచ్చి వెళ్ళిపోతాడు. మన అందరి దగ్గర చెడ్డ ఎక్కడ ఉందంటే అడగకపోతే ఇవ్వడమ్మా, అడగకపోతే కోరిక లేకపోతే కానివ్వలేమో. ఈ తిరుగుళ్ళు అందరిలో ఉన్నాయి. మనకి ఆ కోరిక లేకపోతే పనివ్వలేమో, అడగకపోతే దేవుడు ఇవ్వడమో. కోరిక ఆ కోరిక ఉంటే మనకు పని అవుతుంది, ఆ కోరిక లేకపోతే మనకు కోరిక లేకుండా అయిపోతుంది. కావాల్సింది ఆ ఈశ్వర సంకల్పం. ఈశ్వర సంకల్పానికి శక్తి ఉంది, కానీ నీ సంకల్పానికి శక్తి లేదు, నీ కోరికకి శక్తి లేదు. నిజమే మీ ప్రారంభం ఏమైనా అవ్వాల్సి ఉందనుకోండి, మీ తలంపు కూడా ఖర్చు తలంపు ఖర్చు లేకుండా అయిపోతుంది, అంటే మీ తలంపు రాకుండా అయిపోతుంది. శరీరం కూడా వదిలేయండి, ఇదే శరీరం కూడా వదిలేదు. ఇలాగ అంటే పవన్ చూడండి ఎలా తిరుగుతుంది ఎలా బాగుంటారంట, అంటే శరీరం ఏం చేస్తుందంటే దానికి ప్రారంభం ఉంటుంది. దేనికి అదేదానికి ఆ ప్రారంభాన్ని బట్టి అది ఎక్కడ ఉండాలి అక్కడికి వచ్చేస్తా ఉంటుంది. కొన్ని కాశీలో ఉండవలసి వచ్చేసింది వచ్చేసింటారు. మరి ఏంటి ఎక్కడ ఉండాలి అక్కడ ఇప్పుడు చెట్టుకొని కూర్చున్నారు, ఏంటి ఎక్కడ ఉండాలి దేహం అక్కడ ఉంటుంది. అంటే దేహం శరీరం శ్మశానానికి వెళ్ళే వరకు ఆ ప్రారంభ లోపల కష్టం అడగలా విలాడిస్తాడు, అలా ఆడిస్తాడు, విలాడేస్తాడు, విలాడిస్తాడు అంటాడు. ఆ మూవ్ అవుతుంది, అలా మూవ్ అవుతుంది అన్నమాట. ప్రతి క్షణం కూడా ప్రతి క్షణం అలా మూవ్ అవుతుంది, ఇలా మూవ్ అవుతుంది దేహం. దేహం సరిగ్గా చచ్చిపోయే టైంకి వచ్చేవాడికి మనం నిలబడి ఉన్నాం అనుకోండి చచ్చిపోతావు, కూర్చుని ఉన్నాం అనుకో చచ్చిపోతావు, పడుకుని ఉన్నాం అనుకో చచ్చిపోతావు. ఆ టైంకి నీకు ఏదైనా యాక్సిడెంట్ అవ్వాలంటే ఏంటి యాక్సిడెంట్ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా నీకు యాక్సిడెంట్ అవ్వాలంటే అయిపోతుంది. ఈశ్వర సంకల్పం అతి బలి మనకి ఎక్కడే పట్టుకోవాలి. దేనికి సంబంధించారు కదా, దేహానికి సంబంధించారు కదా, చావు దేనికి సంబంధం, ఏడకన్నా ఇప్పుడు దేని దేహానికి సంబంధించిన తరపు అదేంటి, దేహానికి సంబంధించిన తరపు ఈశ్వర సంకల్పం జరిగిపోతా ఉంటుంది. ఈ దేహం ఎవరిది, మనస్సుది. ఈ దేహం ఎవరిది, మనస్సుది. అంటే దేహం ఆ దేహం మీద జరిగే సంఘటన అనేది వెళ్ళుకుంటా ఉంటుంది. ఏమి మనసు, మీ దేహాన్ని ఎవరైనా పొగిడారనుకోండి మన్నే పొగుడుతున్నారు అనుకుంటుంది, లేదా మనసు ఎవరైనా చుట్టారనుకోండి మన్నే చుట్టారనుకుంటుంది. ఆ దేహంతో కలిసిపోయి ఉంటుంది. ఒక నిర్దక్షణ మటుకు దేహాన్ని వదిలేస్తుంది. అప్పుడు మీ దేహం మీద పాము పాకినా దానికి ఏమైపోతుంది, ఇంకా దేహాన్ని ఇచ్చిపెట్టేసి మనం ఉండవలసిన స్థానంలో మనస్సు ఉంటుంది. ఇక భగవాన్ చెప్పేది ఏంటంటే దేహాన్ని ప్రారంభానికి వదిలేదు, దేహానికి ప్రారంభానికి వదిలేదు. వదిలేసి మీరు ఏం చేయాలంటే ఈ మోక్షరూపం పొందడానికి మీ మనస్సులో ఉన్న శక్తిని అంతా ఉపయోగించి, మీ మనస్సును ఉపయోగించి మీరు ఆ దేహం మీద మనసు పెట్టినా జరగవలసింది ఆగడం. రావణాసుడికి మారీచులు చెప్పాడు, తర్వాత మంత్రులు చెప్పాడు, తమ్ముడు ఇవేషులు చెప్పాడు. మీకు అర్థం అవుతుంది, ఎంతమంది చెప్తున్నాడికి మంచి వైపు మనసు తిరగలేదు, మంచి వైపుకి ఎందుకు తిరగలేదు, అది దేహ ప్రారంభం. ఏంటది ఆ దేహ ప్రారంభం మంచి వైపు తిరగనే లేదు. అది దేహాన్ని ప్రారంభం కుదిరేది అంటే దేహాన్ని నీ పని నువ్వు చూసుకో, నీ పని నువ్వు చూసుకుంటే నువ్వేదో ఆ నిర్మాణ స్థితి పొందడానికి, దుఃఖమైన స్థితిని అశాంతి లేని స్థితిని పొందడానికి, ఆ జన్మరాహిత్య స్థితిని పొందడానికి, ఎక్కడైతే శాంతి ఉందో ఎక్కడైతే సుఖం ఉందో ఆ స్థితిలోకి మేల్కొదవడానికి నీ మనస్సును అంతా నీ శక్తిని అంతా కూడా ఉపయోగించు, దానికి ఉపయోగించుకో. వ్యర్థమైన చింతన వీటి వ్యర్థమైన కోరికలు వ్యర్థమైన పనుల మీద నీ మనసును పెట్టదు. ఏం హై అని ఏ మధ్య హై చేసి నువ్వు మామూలు చిల్లర సుఖాలు దానికి వెళ్ళకు, చిల్లర కూడా మోక్ష సుఖం పొందడానికి ప్రయత్నం చేయి. ఏం హై ఏ మధ్య ఇప్పుడు రూపాయలు ఎన్ని పైసలు ఉన్నాయి? రూపాయలు ఎన్ని నీకు ఎవడైనా రూపాయి ఇస్తాను ఎన్ని పైసలు ఆ రూపాయలు ఎన్ని పైసలు ఉన్నాయి? 100 పైసలున్నాయి. ఆ రూపాయి అయితే 100 పైసలున్నాయి. అలాగే మీరు మోక్ష సుఖాన్ని పొందితే మీరు మోక్ష సుఖ అన్ని సుఖాలు అందులోనే ఉన్నాయి. ఏం కావాలి ఏం అదే హరి అంటే ఆ విజ్ఞాస ఆ ముముక్షత్వం తప్పించి మీ మనసు ఎక్కడికి తిరిగిపోకూడదు. లోకంలో అనేక ఆకర్షణ ఉంటాయి. లోకంలో ఏ మీకు ఆ గంధం నిర్వాణ సుఖాన్ని పొందడం తప్పించి మీ మనసు ఎక్కడికి తిరిగిపోకూడదు. మరి దేహం ఎలా ఉందండి? దేహం ఎలా ఉంది? మన బాగా ఉందండి? ఎవరి దగ్గర రోగం వస్తుంది? ఆడు తెలుస్తున్నారండి నేను పోగొట్టుకున్నారు. అది ఎదురండి దేశాన్ని. మన సాయి గారు కోళ్ళు వచ్చేసింది ఆ పైగా ఏ సైడ్కి మీరు అప్పు తీరుస్తామండి. డబ్బు ఆ డాము కదండి, మీకు అప్పు తీరుస్తాము. అప్పు ఎందుకు చేశారు? అది అప్పు కదండి. ఆయన నెలలో ఉందామని విన్నాడు. 10 రోజులకి టిక్కెట్ మార్చి చేసుకునేది టీచర్ పెట్టుకోకుండా మర్యాదగా వచ్చేసి ఈ కోడకు నమస్కారం అని వచ్చే ఎకరం పొలం అమ్ముకుని అప్పు తీసుకున్నాడు. అక్బర్ చక్రవర్తి మాట్లాడటం అక్బర్ చక్రవర్తి నీకు సంబంధం ఏంటని అడగాలి కదండి. మా తండ్రిని ఏం మాట్లాడుకుంటున్నాం, నీకు సంబంధం ఏంటని అడగాలి. అడగడట్టున్నాడు అది అక్బర్ చక్రవర్తి అన్నాడు. అది పేరు అక్బర్ అన్నాడు. అక్కడ ఎవరిని అడగనవ్వలేదు. ఆమె నీకు సంబంధం ఏంటి? నేను నా తండ్రిని మాట్లాడుకున్నాను, నీకు సంబంధం ఏంటి? భార్యను అన్నారు కదండి. అది అంటలేదండి. అది ఎందుకు అంటలేదండి? అలా అలా ఇచ్చేది కొన్ని కోపం కలవారిపెట్టాలి తండ్రికి. అది ఇంటికి వైరాగ్యం అలా అనకుండా ఉండి ఇది వైరాగ్యం పెరిగిపోయి తర్వాత నీ ముసలోడికి వైరాగ్యం పెరిగి వచ్చే చెడు గొడవడబడి అది అన్నారనుకోండి. అలాగా నీకు సంబంధం ఏంటంటే కొంచెం ఆ కొడుకు మీద కోడ మీద భ్రాంతి ఉన్నాడు. ఆ మాట అనకపోవడం మంచిది. బ్రాంచ్ ఉండిపోయింది. అంటే బ్రాంచులన్నీ ఊడిపోతే అలా చేసేది పడుతుంది. బ్రాంచులన్నీ ఊడిపోతే వాసనలన్నీ ఊడిపోతే బ్రాంచులన్నీ ఏ బ్రాంచ్ మొత్తం ఎన్ని బ్రాంచులున్నా అన్ని ఊడిపోతే అప్పుడు బ్రహ్మము బట్టబయలు అవుతుంది అని బాయి గారికి అయిపోయిందండి. మీరు ఉడవడం మన అంటే ఆ బ్రాంచులన్నీ ఊడిపోవనుకోండి ఉదయం ఖాళీ అవ్వదు. ఇంకోటి జ్ఞాపించుకోండి మీరు అనేది ఈసు చూసుకుని చూస్తున్నారు, బుద్ధిని చూస్తున్నారు, ఇంకా రకరకాల మహాత్ములు చూస్తున్నారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ మాటకి మీరు వెళ్ళిపోండి, మీ దాటి మీరు వెళ్ళిపోండి, మా దాటి మేము వెళ్ళిపోతాం. ఉదయం ఖాళీ అవ్వకుండా ఉదయం లేదండి అలా ఉంచండి, ముగించేస్తున్నాం కదా. ఈ ఉదయం లోపల ఉదయం ఖాళీ అవ్వకుండా ఎవరికి జ్ఞానం రాదు. ఇది ఖాళీ అవ్వాలి. ఏది మీకు హృదయం ఖాళీ అవ్వాలి. హృదయం ఖాళీ అవ్వకుండా ఎవరికి జ్ఞానం రాదు వచ్చే అవకాశం లేదు. కానీ మీ హృదయం ఖాళీ అయిపోయింది అనుకోండి, మీకు శాంతి సామ్రాజ్యానికి మిమ్మల్ని అధిపతి చేయడానికి భగవంతుడు ఒక క్షణం కూడా ఆపుతాయి ఆగడం. ఇంకా నీకు యువతి వచ్చింది అనుకోండి, నీ జ్ఞానాన్ని ఇవ్వటం కోసం క్షణం వెయిట్ చేయగలి. అయితే నీకు వచ్చిన మాటలు ఎందుకంటే నీకు ఆత్మసుఖం తెలియదు, నీ ఆత్మశాంతి అనేది ఉంటాను. ఎందుకని ఖాళీ మాట్లాడు, నేను లోపల శాంతి మీ అనుభవంలోకి రావాలి. ఇప్పుడు ఈ మాటల ప్రయత్నం ఏంటండి, మీకు లోపల జ్ఞాన గంగ, లోపల జ్ఞాన గంగ మీకు అందాలి తీర్చుకోవడానికి. ఆ జ్ఞాన గంగ మీకు ఉందని, జ్ఞాన గంగ మీకు అందటాలండి, అది అందాలండి. అది అంతే అప్పుడు సుఖం తోలిస్తాడు, అప్పుడు బాగా తెలియదు కదా. అంటే భార్య ఎలా మాట్లాడుతుంటే భర్త నీకు సంబంధం ఏంటని అనలేదు, ఎందుకు అనలేదండి? ఈ సాయి గారి మోహం పోవాలి కదండి. అంటే అది మోహం, అది అంటే పొడవలతో మోహం పోవాలి. ఇలా మన అబ్బాయి బాగా మాట్లాడుతున్నాడు, ఆడు కూడా మౌనంగా ఉండేటప్పటికి ఈ మోహం మొత్తానికి పోయింది. వాళ్ళ మాట అడ్డేయకుండా ఉంటే మంచి తీసుకున్నారు, ఇది ఇది ఊడిపోవలసి అన్ని ఊడిపోయాడు. అక్బర్ చక్రవర్తి అని పిల్లలు మూడు సార్లు తీసుకొచ్చేసాను, నన్ను చూపించాను ఎరగా బుర్రగా ఉంటున్నాడు. ఎందుకంటే పెళ్లి చూశాను కదా, వస్తే నువ్వు చూసేదో పిల్లలు కూడా తీసుకొస్తానంటే మీరు చూడాలని నువ్వు చూసేది అది ఉడిపోయిందండి, పెట్టిన వేళ అభివృద్ధి వెళ్ళిపోయాడు, అభివృద్ధి వెళ్ళిపోయి డబ్బులు సంపాదన చేసుకుంటున్నాడు. దాడు కూడా వదిలేద్దామండి మనం. అంటే ఆ మాట కోడలు ఆ మాట ఎవరైనా తీసేది భగవంతుడు అంటే తండ్రి దాని మీద మోహం తగ్గిపోయాడు. ఆ మాట అందరూ కొన్నిందుకు మోహం తగ్గిపోయాడు, మీరు అర్థమవుతుంది. కొన్ని వీడు ఓడి పట్టుకోలేడు అని అది మాట్లాడి చూసుకుని ఓడగొట్టేశాడు. అది అలా చేసే పరిస్థితి ఏమంటే మనంతా మనం ఓడగొట్టుకోలేమండి, దెబ్బలన్నీ తగిలేకపోతే ఓడగొట్టుకుంటాం. మనకి ముట్టుకాయ తగిలేకపోతే అప్పుడు ఓడగొట్టుకుంటాం, అప్పుడు వరకు ఓడగొట్టుకోండి మనం. ఆ కోళ్ళ మీద ఇంకా ఆ మాట అందనుకోండి, కోళ్ళ మీద మమకారం పోదండి. ఆ కోళ్ళ మీద మమకారం కోళ్ళ వదిలిని చూసింది అది. ఇవన్నీ ఉడితే మనం చూసే చెల ఇవన్నీ భగవంతుడు చూసే కోళ్ళండి. ఇవన్నీ ఏంటండి, ఈ బొమ్మలని ఈ శరీరాలనే బొమ్మలను అన్ని ఆయన చేతిలో పెట్టుకుని ఎవరండి ఈశ్వరుడు, ఇది ఒక డ్రామా. ఈ శరీరాలన్నీ బొమ్మలను పెట్టుకుని ఈశ్వరుడు తన చేతిలో కంట్రోల్లో పెట్టుకుని ఆడిస్తున్నాడు. ఈ నాటకంలోంచి దేవుడి పని ఈ నాటకంలోంచి నేను బయటకు రావాలంటే నువ్వు కాని దానికి అజ్ఞానం ఉండలేదు, దేవుడు మీరు చేసేది ఏమన్నాడు. అది ఎక్కడ తీసుకెళ్తున్నాడు, సృష్టి ఎక్కడ లేదు అక్కడ తీసుకుపోతున్నాడు. ఏంటది భగవాన్ మనల్ని ఎక్కడ తీసుకెళ్తున్నారండి, ఎక్కడ దేవుడు లేదు ఎక్కడ సృష్టి లేదు అక్కడ మోసిపోతున్నాడు. ఏంటది అయితే అవగాహన ముఖ్యం ఏంటండి, మీరు సాధన చేసుకోండి ముందు అవగాహన ముఖ్యం. ఆచార్యులు వాడండి పొద్దున మొదలుపెడితే సాయంత్రానికి ఆపేసుకోవడం తెలుసు. అవి భోజనానికి లేట్ అయిపోతానంటే రోజు ఇచ్చిన అన్నాడు అన్నవాడు. అంటే వాళ్ళు ఎంత దయాస్వరూపులతో అంటే 90% మిమ్మల్ని టీచింగ్లో తీసుకునేవాడు, 10% మీరు ఇంటికాడ హోంవర్క్ చేసుకుంటే చాలా.